ప్రేమేనాథం పొందగలరు. ఇప్పుడు మనం దత్తాత్రేయుడి దేవాలయ ప్రాంగణంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆయన త్రిమూర్తుల స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క అంశ. బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు యొక్క అవతారం దత్తాత్రేయుడు. తల్లి అనసూయ, తండ్రి అత్రి మహర్షి. దత్తాత్రేయుడి గురించి అంటే దత్తాత్రేయుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎవరిలో ఏది మంచి ఉంటే అది నేర్చుకున్నవాడు దత్తాత్రేయుడు, అది బాగుపడేవాడు లక్షణం. మనం ఎప్పుడూ మనం బాగుపడాలంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. నెగిటివ్ థింకింగ్ వల్ల పాడైపోతాం, పాజిటివ్ థింకింగ్ వల్ల అభివృద్ధిలోకి వస్తాం. నెగిటివ్ థింకింగ్ వల్ల మనకున్న ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, పాజిటివ్ థింకింగ్ వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. థింకింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ జన్మలో ఈ రకంగా ఉన్నామంటే పూర్వజన్మల్లో ఏదో విషయాలు ఆలోచించి 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 ఈ రకంగా తయారయ్యాం మనం. మళ్ళీ ఇప్పుడు మన ఆలోచనలు మనకు వచ్చే తలంపులు భవిష్యత్తు జన్మలు నిర్ణయిస్తాయి. ఇది అందుచేత మనం సామాజిక స్పృహ కలిగి ఉండి ఎవరిలో ఏ మంచి ఉంటే ఆ మంచిని మనం గ్రహిస్తే మనం బాగుపడతాం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భగవద్గీత కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఎన్నిసార్లు పారాయణం చేసినా అది అర్థం అది. ఎవరికైతే వైరాగ్యం ఉందో వాళ్ళకి మటుకే ఆ భగవద్గీత తన హృదయాన్ని ఇస్తుంది. త్యాగబుద్ధి ఎంతో కొంత లేని వాడికి గీత ఎన్నిసార్లు చదివినా అర్థం కాదని రామకృష్ణుడు చెప్పాడు. త్యాగి కానివాడికి గీత అర్థం కాదని. అలాగే మనలో ఎంతో కొంత వైరాగ్యం లేదనుకోండి, అటాచ్మెంట్ లేదనుకోండి, చదవచ్చు, చదివిన శాస్త్రం దాని హృదయాన్ని మనకివ్వదు. మనం ఎవరితోడైనా మెకానికల్గా మాట్లాడుతామంటే వాళ్ళు మనతోటి మెకానికల్గానే మాట్లాడతారు. యాంత్రికంగా మనం హృదయపూర్వకంగా మాట్లాడుతామంటే ఒకరోజు కాకపోయినా మరుసటి రోజునైనా వాళ్ళు కూడా హార్ట్ ఓపెన్ చేసి మనతోడు మాట్లాడతారు. మనం లౌక్యంగా మాట్లాడుతామంటే వాళ్ళు లౌక్యంగానే మాట్లాడతారు. అలాగే భగవద్గీతలో కూడా మనం హృదయపూర్వకంగా చదివి అందరూ చెప్పిన విషయాలను మనం విశ్వసిస్తూ ఉంటే దాని హృదయం మనకి ఓపెన్ చేస్తుంది. శాస్త్రం కూడా, ఆ శాస్త్రం కూడా మనకు పూర్తి విశ్వాసం ఉన్నప్పుడే శాస్త్రం మీద, అంటే కృష్ణుడు కూడా గీతలో ఏమని చెప్పాయంటే అన్ని విషయాలు మీకు తెలియవు, అన్ని విషయాలు మనకు తెలిస్తే భగవంతుడు చెప్పటం ఎందుకు? అన్ని విషయాలు మనకు తెలుసు అనుకోండి, అని ఈ గోడవతలు ఏముందో మనకు తెలియదు, కనపడదు. మరణానంతర జీవితం మనం ఎక్కడికి ప్రయాణం చేస్తామో మనకు తెలియదు, పూర్వజన్మలు మనకు తెలియదు, రాబోయే జన్మలు మనకు తెలియదు, ఇవన్నీ భగవంతుడికి తెలుసు. అంచేత మరణానంతర జీవితం కూడా ఆ జీవుడు ఎలా ప్రయాణం చేస్తాడు ఇవన్నీ భగవంతుడికి తెలుసు. అంచేత మనకు తెలియని విషయాలు చెప్పడానికి శాస్త్రం. ఇది చెయ్యాలి, ఇది విధి, ఇది నిషేధం, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని విడదీసి చెప్పాడు గీతలో. మనం చెయ్యకూడని పని చెప్పాడు, చేయవలసిన పని చెప్పాడు. అంటే విధి చెప్పాడు, నిషేధం చెప్పాడు. అందుచేత అర్జున, నీకు అనేక జన్మలు గడిచిపోయినాయి, నాకు అనేక జన్మలు గడిచినాయి, నీకు నాకు తేడా ఏంటంటే ఆ పూర్వజన్మలు అనేది నీకు తెలియదు, నాకు తెలుసు. తెలియటం తెలియకపోవటం అనే తేడా, కానీ జరిగిన జన్మలు ఏవి జరిగిపోయినాయి ఆయన నాకు తెలుసు నీకు తెలియదు అంతే తేడా. అయితే అన్నీ మనం తెలుసు అనుకున్న వాడికి అది స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఏమి ఉండదు. మనకు తెలియని విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే భగవద్గీతలో చెప్పకుండా విడిచిపెట్టిన విషయం, భగవంతుడు అన్ని విషయాల్ని అందరు ఋషులు చెప్పినవి సమగ్రం చేసి సమన్వయం చేసి మనం ఆచరణకి అనుకూలంగా చెప్పాడు. ఆచరణకు అనుకూలంగా చెప్పటమే కాకుండా మీకు ఎప్పుడైనా భయం కలుగుతుంటే కంగారు పడకండి, నేను ఉన్నాను, నేను మిమ్మల్ని రక్షిస్తానని మనకు సపోర్ట్ కూడా ఇప్పుడు ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం సపోర్ట్ కూడా ఇస్తూ వచ్చాడు. అయితే మనకు అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, తలంపులు వస్తూ ఉంటాయి. చనిపోయేటప్పుడు ఏ తలంపు వచ్చిందో, ఏ ఆలోచన వచ్చిందో దాన్ని బట్టి మనకు పునర్జన్మ వస్తుంది. ఇప్పుడు వచ్చిన ఆలోచన బట్టి పునర్జన్మ రాదు. చని ప్రాణం పోయేటప్పుడు ఏ తలంపు ప్రభావం ఎక్కువగా ఉందో, ఏ ఆలోచన యొక్క ప్రభావం ఎక్కువగా ఉందో దాన్ని బట్టి మనకు పునర్జన్మ వస్తుంది. అంచేత ఆ తలంపు, ఏ తలంపు వస్తుంది, ఎటువంటి ఆలోచన రావాలి అనేది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే ప్రాణం పోయేటప్పుడు అది నిలబడుతుంది. కానీ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయకపోతే నిలబడదు. అది ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. అంచేత మనం ఏది ఆలోచిస్తే అది అవుతాం. ఇటువంటి తలంపులు ఎక్కువగా వస్తాయంటే ఆ తలంపులను బట్టి మన భవిష్యత్తు జన్మలు కూడా నిర్ణయింపబడతాయి. అంటే పరమేశ్వరుని నిరంతరము చింతించడం వల్ల, రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, నామాన్ని స్మరించడం వల్ల, ప్రాణ ప్రయాణ టైంలో కూడా ఆ భగవంతుడి చింతన, ఆ భగవంతుడికి సంబంధించిన స్మరణ ఉంటే వాడికి ఉత్తమ గతి కలుగుతుంది. అంటే మీరు మీకు ఎలా చూస్తే అలా నడవకండి, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ఇదంతా వాసుదేవమయమే, ఇదంతా చైతన్యమయమే, ఇదంతా ఆత్మస్వరూపమే, ఇదంతా బ్రహ్మస్వరూపమే, ఇదంతా బ్రహ్మమే అని ఆయన చెబుతున్నా అది మనకు అనుభవం లేదు. కారణం ఏంటంటే మనకు అనుభవం లేదు కాబట్టి ఆయన చెప్పింది అసత్యమైన కాదు. దానికి బహుజన్మల కృషి వల్ల కానీ ఇదంతా వాసుదేవమయమైన సంగతి మీకు తెలియదని చెప్పాడు. బహుజన్మల కృషి ఎందుకంటే మన అంతఃకరణలో దోషాలు ఉంటే ఆ దోషాలను తొలగించుకోవడానికే బహుజన్మలు పడతాయి. అంతేగాని ఇక్కడ వస్తువు లేదని కదా, పదార్థం ఇక్కడ ఉంది, సద్వస్తువు ఇక్కడ ఉంది, వెలుతురు ఇక్కడే ఉంది, బ్రహ్మం ఇక్కడే ఉంది, మనం కానిదరువ మనం అనుకోవటం వల్ల ఇక్కడ ఈ వస్తువు కోటి జన్మలు ఎత్తిన మనకు తెలియదు. మనం కాని దాంట్లోంచి వేరు పెడితే ఇక్కడ ఉన్న వస్తువు మనకు తెలుస్తుంది. వస్తువు ఎంత అత్యంత సమయం, ఇంద్రియాల కంటే, దేహం కంటే, బుద్ధి కంటే అత్యంత సమీపంలో ఆ వస్తువు ఉన్నప్పటికీ మనకి తెలియకపోవడానికి కారణం ఎవరు, ఇతరుల కారణం కాదు, మన మనసులోని దోషాల కారణం, మన మనసులోని బలహీనతల కారణం. అవి అనేక జన్మల కృషి అని కృష్ణుడు గీతలో ఎందుకు చెప్పాడంటే, నీ మనసులోని బలహీనతని, నీ మనసులోని దోషాన్ని, అది దాన్ని తొలగించుకోవడానికి, ఆ దోషాన్ని నశింపజేయటానికి బహుజన్మల కృషి నీకు అవసరం. అది ఎప్పుడైతే నీకు దోషాలు నశించినాయో, నీకు ఎప్పుడైతే అర్హత కలిగిందో, యోగ్యత కలిగిందో, పరమేశ్వరుడు ఒక క్షణం కూడా వెయిట్ చేయడు, వెంటనే నీ వీడవుతాడు, తెలియబడతాడు అని. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈశ్వరుడు పట్ల స్మరణ ఉండాలి, ఈశ్వరుడు పట్ల భక్తి ఉండాలి. తర్వాత జపయజ్ఞం, మీకు ఎవరైతే మీ ఫేవరెట్ గాడ్ ఎవరైతే వారు, మీకు ఇష్టదైవం ఎవరైతే, మీ గురువు కానీ, మీ ఇష్టదేవత కానీ, లేదా మేనిఫెస్టెడ్ గాడ్స్, అవతార పురుషులు, ఏమైనా అవతార పురుషుని యొక్క నామాన్ని తీసుకుని నిరంతరము స్మరించడం వల్ల, అది అలాగా యాంత్రికంగా కాదు, ఇష్టంగా ప్రేమగా స్మరించడం వల్ల మనసులో ఉన్న దోషాలు నశిస్తాయి. లోపల ఉన్న సద్వస్తు మనకు అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ అది మనకు గోచరించడం లేదు. అంటే మరణం లేని వస్తువు మనకు అత్యంత సమీపంలో ఉంది, మన హృదయాంతరాలలో ఉంది మరణం లేని వస్తువు, మనకి మన ఇంద్రియాల కంటే, దేహం కంటే, బుద్ధి కంటే అత్యంత సమీపంలో ఉంది. అది ఉండటమే కాదు, అది మనమై ఉన్నాం, అది మనమై ఉన్నాం కానీ మనకు గోచరించడం లేదు. ఇది విచిత్రం, అది మనమే అయి ఉన్నాం. ఆ బ్రహ్మము అంటే చావు లేని వస్తువు, అమృత వస్తువు మనమే అయి ఉన్నాం, మృత్యువు లేని వస్తువు మనమే ఉన్నాం, అయినప్పటికీ అది మనకది గోచరించడం లేదు. గోచరించదు, ఎప్పటి వరకు గోచరించదు కాదంటే, ఏదైతే మనం అవడం దాన్ని మనం అవడనుకోవటం లేదు, కాని దానంతా మనం అదే మనం అనుకోవటం వల్ల అది మనం గోచరించడం లేదు. అంటే నువ్వు కాని దాంట్లోంచి విడిపోయే వరకు, నువ్వు కాని దాంట్లోంచి సెపరేట్ అయ్యే వరకు లోపల వస్తువు నీకు ఎంత దగ్గరగా ఉన్నా అది నీకు గోచరం కాదు. నువ్వు సాధన చెయ్యి, సాధన లేకపోతే వస్తువు నీకు అనుభవంలోకి రాదు. చేసుకుంటే కొంచెం అధ్యయనం, ఏదో చదువుకోవటం, అంటే ఈశ్వరుడు చెప్పినటువంటి మాటల్ని, ఏదో శాస్త్రాన్ని మన అధ్యయనం చేయటం, లేకపోతే సత్పురుషులతో సహవాసం చేయటం. సజ్జన సాంగత్యం ఎందుకంటే సజ్ఞాన సాంగత్యం వల్ల మనలో ఉన్న బలహీనతలు వేగంగా నశిస్తాయి. ఈ సజ్జన మన అధ్యయనం చేయటం కంటే సజ్జన సాంగత్యం వల్ల మనలో ఉన్న వాసన పునర్జన్మ హేతువులు తొందరగా నశిస్తాయి. అందుకే సజ్జన సాంగత్యం. ఐన్స్టీన్ కూడా ఏమని చెప్పాయంటే, సజ్జనతో సాంగత్యం చేయడం కోసం నువ్వు భూమి యొక్క అంచుదాకా ప్రయాణం చెయ్యి అన్నాడు. ఎక్కడి నుంచి భీమవరం కాదు, అవసరమైతే భూమి యొక్క అంచుదాకా ప్రయాణం చెయ్యి, వాళ్ళతో సహవాసం కాసు. ఒక కెమిస్ట్రీ మనం చదువుకుంటున్నాం అనుకో, ఉదాహరణకి చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు మనం చెప్పించుకోవడం మంచిది, మనం చదివిన దానికంటే చెప్పి విన్నది ఎక్కువ తొందరగా వస్తుంది మనకి. ఏంటంటే చెప్పేవాళ్ళు వాళ్ళ అనుభవాన్ని జోడించి చెప్తారు. అయితే మన అధ్యయనం కంటే ఏదైనా ఒక సబ్జెక్టు శ్రవణం చేయటం మంచిది. చెప్పేవాళ్ళు మనకి దగ్గరలో ఉన్నప్పుడు శ్రవణం చేయటం చాలా మంచిది. ఎక్కువ కష్టపడి అక్కర్లేకుండా మనం నేర్చుకోవచ్చు ఆ సబ్జెక్టు. అయితే సత్పురుషులు సహవాసం కూడా ఎందుకు చెప్పారంటే, దానివల్ల నీకు నీ వికారాల మనోవికారాలు తొందరగా నశిస్తాయి కాబట్టి హోలీ కంపెనీ రికమెండ్ చేశారు శాస్త్రంలో. సర్వభూత హీతీరత, ఏమి అక్కడ అందరక్షేమం మనం కోరతామనుకోండి, ఎవరిని చూసి అసూయపడమనుకోండి, అందరక్షేమం మనం కోరతామనుకోండి, లోకంలో ఎవరికీ దుఃఖం రాకూడదు, ఎవరు పాడితే లోకంలో ఎవరికీ దుఃఖం రాకూడదు, అందరికీ శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని హృదయపూర్వకంగా ఒక తలంపు మనకు వస్తుంది అనుకోండి, దానికి కూడా పరమేశ్వరుడు కొన్ని మార్పులు వేస్తాడు. ఇప్పుడు ఎవరైనా మనకు అపకారం చేస్తారనుకోండి, తిరిగి మనం వాళ్ళకి అపకారం చేస్తారనుకోండి, మనం భక్తులు ఎలా అవుతాం? భక్తులు అవ్వలేము. అయితే భక్తుని మనం భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకోవాలి, కానీ లోకాన్ని ప్రమాణంగా తీసుకోకూడదు. అంటే మనకి సహనాన్ని జాగ్రత్తగా పెంచుకోవాలి, ఓర్పుని పెంచుకోవాలి, ధైర్యాన్ని పెంచుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. సెల్ఫ్ ఆత్మవిశ్వాసం లేని వాడికి ఆత్మజ్ఞానం కలగదు. తర్వాత మనం ఏ మార్గంలో అయితే నడుస్తున్నామో అక్కడ స్టడీ తప్పడు తప్పడు అడుగు వేయకూడదు, స్టడీగా స్లోగా నడుస్తూ వెళ్ళాలి. ఈ చంటి పిల్లలు చూడండి, నడక నేర్చుకున్నప్పుడు తప్పడు తప్పడు అడుగులు వేస్తూ ఉంటారు. అలా వేస్తే మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వెళ్ళాం. మనం వేసే అడుగుల మీద మనకు నమ్మకం ఉండాలి. స్లోగా వెళ్ళొచ్చు, కానీ స్టడీగా వెళ్ళాలి. ఆ స్టడీగా మన మార్గంలో స్టడీగా ఉండి మనం ఏ మార్గంలో అయితే ప్రయాణం చేస్తామో అందులో మనకు పూర్ణమైన విశ్వాసం ఉంటే తప్పనిసరిగా మనకి గతి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. ఇంకా మోక్షానుభవం పొందినప్పుడు కృష్ణుడు గీతలో చెప్తాడు, ముఖం చాలా పెద్ద చేసుకుని భగవంతుడు, నీకు ఆ మోక్షానుభవం కలిగినప్పుడు లోపల సద్వస్తువు నీకు చేతికి అందినప్పుడు ప్రపంచం కనిపిస్తే ఏంటి, కనిపించకపోతే ఏంటి, నీ శరీరం ఉంటే ఏంటి, చనిపోతే ఏంటి, చనిపోతే నీకు వచ్చే నష్టం లేదు, ఉండటం వల్ల లాభం లేదు, అసలు ఆ సద్వస్తువు నీకు అనుభవంలోకి రావాలి. కానీ నీకు అంతటా మోక్షమే, అంతటా శాంతి, అంతా నిర్వాణ సుఖమే. ఎడు చూసినా సుఖమే, ఎడు చూసినా శాంతి, ఎడు చూసినా ఆనందమే. నీకు ఇంకా రాకపోకలతో పని లేదు. ఆ స్థితిని నువ్వు పొందాలి, కానీ శరీరం ఉండాలే కానీ ముఖ్యం కాదు. మహాత్మా గాంధీ గారు మాట చెప్పారు, నాకు 70 వయసు వచ్చిన తర్వాత కూడా నాకు జాగ్రత్తగా వస్తున్నా, నేను జాగ్రత్తగా అంటున్నాను, కానీ ఎక్కడో హృదయంత తల వెంట్రుకు వాసంత బలహీనత నా లోపల ఉన్నాయి. ఆ లోపల జాగ్రత్తగా వస్తున్న మటుకు నాకు వచ్చి కనపడలేదు, స్వప్నంలో వచ్చి నాకు కనిపిస్తున్నాయి, నీకు ఈ బలహీనతలు అనుకుంది అని చెబుతున్నాను చెప్పండి. జాగ్రత్తగా వస్తున్న మటుకి ఏం తెలియటలేదు, నేను పెర్ఫెక్ట్గానే ఉంటున్నాను, కానీ ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా నాకు స్వప్నావస్థలు నా బలహీనతలు ఏంటి నాకు తెలుస్తున్నాయి. ఎందుకు తెలుస్తున్నాయి? పరమేశ్వర కరుణ నా మీద ఉంది కాబట్టి తెలుస్తాయి. అయితే నీ బలహీనతలు ఇంకా ఉన్నాయి, వాటిని కూడా తొలగించుకోవాలి సుమ, అప్పుడు కానీ నువ్వు నాలో ఐక్యం కాలేవు అని ఈశ్వరుడు చెప్పడం కోసం జాగ్రత్త అవస్థలో నేను పట్టుకున్నామని జరగటం లేదు. ఎక్కడో మూలమూలగా ఉన్నాయి, అయిపోయి తల ఇంట్రికి వాసం ఉంటున్నాయి. తల ఇంట్రికి ఎంతలా ఉంటుంది? బాగా సన్నంగా ఉంటుంది. అంత సూక్ష్మంగా ఎక్కడో ఉదయంత్రేళలు ఉన్నాయి. అవి ఎక్కడో నాకు ఎప్పుడైనా స్వప్నంలో వచ్చి కనిపిస్తున్నాయి. ఈ బలహీనత సుమారు నీకు స్వప్నావస్థలో అది ఎందుకు చూపిస్తున్నాయంటే, పరమేశ్వరుడు నువ్వు జాగ్రత్త అవస్థలో నీకు అది కనిపించడం లేదు, కానీ నీకు తెలియకుండా ఎక్కడో ఉన్నాయి మారుమూల, వాటిని నువ్వు జాగ్రత్త అవస్థలో సాధన చేసి తొలగించుకోమని చెప్పకుండా చెప్పడం కోసం ఈశ్వరుడు యొక్క ప్రణాళిక అన్నాడు. అంటే సాధన చేసేవాడికి వాడి బలహీనతలు తెలుస్తాయి, కానీ సాధన చేయని వాడికి తెలియదు. నడిచేవాడు పడతాడు, కానీ నడవనవాడు ఇంకేం పడతాడండి? ఆ సాధన చేసేవాడికి అందులో నా కష్టోకాలు తెలిస్తే ఏమీ చేయని వాడికి ఏమీ తెలియదు. ఇప్పుడు చిన్నపిల్లవాడు చూడండి, నడక నేర్చుకున్నప్పుడు చాలాసార్లు పడతాడు, అది సైకిల్ నేర్చుకున్న వాళ్ళు కూడా చాలాసార్లు పడిపోతారు. ఎన్నోసార్లు పడిపోతేనే కానీ వాడు సైకిల్ నేర్చుకోలేరు. అలాగే నీ బలహీనతను తొలగించుకోవడానికి, నీ దోషాన్ని తొలగించుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం మరి పతనం అవుతూ ఉంటావు. మళ్ళీ ప్రయత్నం చేయాలి. రిపీటెడ్గా నువ్వు ప్రయత్నం చేస్తంటే ఏదో ఒక రోజు తప్పనిసరిగా నువ్వు సక్సెస్ అవుతావు, సందేహమే లేదు. అంచేది మనకి ఇంతకీ ఏం చెప్పాడంటే, మాటల విషయం కూడా చాలా జాగ్రత్తగా ఉండవు, వాక్ కూడా తపస్సుతో సమానం. మనం మాట్లాడే మాట ఇతరులకి క్షేమం కలిగజేయాలి, ఇతరులకి ఇతరులు కలిగజేయాలి, ఆ ఇతరుల పురోగతికి ఉపయోగపడాలి. సార్, సిపి రామస్వామి గారని పెద్ద వకీలు ఉండేవాడు, పెద్ద అడ్వకేట్, తిరువాన్కూరికి దివాన్ చేశాడు ఆయన, తిరువాన్కూరికి దివాన్ కూడా చేశాడు ఆయన. ఆయన సార్ సిపి రామస్వామి గారు అంటారు. ఆయన రమణ మహర్షి గారికి 2-3 సార్లు వచ్చి చూశాడు ఆయన. రమణ మహర్షి గారికి ఎవరు దండ వేయకూడదు, కానీ స్వయంగా ఆయన వచ్చి దండేస్తే ఎవరు మాట్లాడలేకపోయారు. అక్కడికి వచ్చి సిపి గారు దండేశారు ఆయనకు ఒకసారి. ఆయన పెద్ద అడ్వకేటు అంటే లాలో పెద్దవాడు, ప్లేడర్లో మన సౌత్ ఇండియాలో ఉన్న ప్లేడర్లో సార్ సిపి చాలా పెద్దవాడు. అసలు వాళ్ళ లోపల ఉండి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అంటే గవర్నమెంట్ సార్ ఆయనకి, బ్రిటిష్ గవర్నమెంట్ ఆయనకి హైకోర్టు జడ్జి పదవి ఇస్తాము రానన్నారు. నువ్వు చాలా తెలియగలవాడు, పెద్ద ప్లేడర్ నువ్వు, హైకోర్టు జడ్జి ఇస్తాం, నీకు మెడ్రాస్ హైకోర్టు జడ్జి ఇస్తాం రానన్నాడు. అని ఏమన్నాడంటే, ఇది పొట్ట కోసం చేసుకుంటున్నాను నేను, కోర్టుకి వెళ్ళి ప్లేడర్ వాదించడం, దానివల్ల ఏం పురుషార్థం పరమార్థం నేను పొందలేను. అయితే పొట్ట ఉంది కాబట్టి ఏదో వృత్తి చేసుకోవాలి కాబట్టి నేను కోర్టుకు వస్తున్నాను, కోర్టుకు వచ్చి కేసులు వాదిస్తున్నాను. అది దీనివల్ల నాకేం పరమార్థం లేదు, పరమార్థం లేదే నేను సాధన చేసి పొందవలసిందే, ఈ కోర్టుకి వెళ్ళటం వల్ల నేనే పరమార్థం నాకేం లేదు అని ఒక మాట చెప్పాడు అండి అపూర్వం. నన్ను జడ్జి చేస్తారనుకోండి, పొద్దున మొదలు సాయంత్రం దాకా నాన్ సెన్స్ వినాలి నేను. తగువులే కదా జడ్జి వినేది ఏంటండి, తగువులే కోర్టుకి ఏం పెడతాయి, తగువులు పెడతాయని. అందులో పుణ్య పురుషార్థం ఏం లేదండి. ఓ తాడి చెట్టు కాడు కొబ్బరి చెట్టు కాడు పేచి పెట్టుకుంటారు, సుప్రీంకోర్టు దాకా వెళ్తారు. లేకపోతే గోడ దగ్గర పేచి పెట్టుకుంటారు. నాకు జడ్జి పదవి ఇస్తే పొద్దున మొదలు సాయంత్రం దాకా నేను నాన్ సెన్స్ వినాలి, సెన్స్ కాదు నాన్ సెన్స్ వినాలి. అయితే ఇప్పుడంటే ప్లేడర్ ఎందుకు చేసుకుంటున్నాను, ఏదో పొట్ట కోసం చేసుకుంటున్నాను, ఇందులో పరమార్థం ఏం లేదు, నాకు పొట్ట ఉంది కాబట్టి దానికోసం చేసుకుంటున్నాను. అది ఎంత తెలివిగా గవర్నమెంట్కి రాశాడంటే రోజు నాన్ సెన్స్ వినటం కంటే ఎప్పుడైనా వచ్చి నాన్ సెన్స్ మాట్లాడటం మంచిది అన్నాడు బతుకు తెలివి కోసం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సబ్జెక్టు. రోజు పొద్దున మొదలు సాయంత్రం కూర్చుని సాయంత్రం దాకా కూర్చుని నాన్ సెన్స్ వినటం కంటే ఎప్పుడైనా నాకు పొట్ట ఉంది కాబట్టి ఈ పొట్ట కోసం ఎప్పుడైనా ప్లేడర్ రోజు నాకు నా కేసు ఏదో ఉన్నప్పుడు నేను కోర్టుకి వెళ్తాను, నా కేసు లేనప్పుడు కోర్టుకి వెళ్ళను. జడ్జి అవుతాను అనుకున్న పొద్దున మనసు సాయం దాకా ఆ చేతిలో కూర్చోవలసిందే. ఏ ప్లేడర్ చెప్పినా నాన్ సెన్స్ వింటూ ఉండాలి. నాన్ సెన్స్ రోజు వినటం కంటే ఎప్పుడైనా 10 రోజులకు 15 రోజులకి వెళ్ళి నాన్ సెన్స్ మాట్లాడి వచ్చేస్తాంటే నాకు సరిపోతుంది అన్నాడు. జడ్జి వినేది నాన్ సెన్స్, ప్లేడర్ చెప్పేది నాన్ సెన్స్. ఆ నాన్ సెన్స్ కంటే ఈ నాన్ సెన్స్ సుఖం ఇలా ఇలా బతకనే ఉన్నాయి. నేను గవర్నమెంట్కి రాశాడు అంటే అందులో ఆ లాలో చాలా గొప్పవాడే, కానీ దానివల్ల ఆయనకి ఏం తెలియదు, పారమార్థికంగా ఏం తెలిసి రాదు. ఏదో పొట్ట కోసం మనం వృత్తి చేసుకుంటున్నామని అవగాహన ఆయనకు ఉంది, అంత మేధావు కూడా. అందుకోసం నేను చెప్తున్నాను, దానికి మనం ప్రతిదాన్ని సాంబార్ చేసేస్తాం మనం, దానికి ఇది కలగపడడం చేయలేదని. ఏదో వృత్తి ఉంది కాబట్టి లా చేసుకుంటున్నాం, ఏదో నా జన్మాంతర సంస్కారాన్ని బట్టి నేను ఆ లాలోకి వచ్చాను, అది కృషి చేసుకున్నాను, అందులో రాణించాను. మీ జడ్జి పదవి నాకు అక్కర్లేదు, అందులో ఏమీ లేదు. ఎంత బాగుందో చూడండి, అది ఉదయం మొదలు సాయంత్రం దాకా కూర్చుని నాన్ సెన్స్ మీదే బదులు ఎప్పుడు 10 రోజులకు 15 రోజులకు కోర్టుకి వెళ్ళి నాన్ సెన్స్ మాట్లాడి వచ్చేస్తంటే సరిపోదు. అంటే వాళ్ళ అవగాహన, మీకు ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళకున్న అవగాహన అది కేవలం పట్టుకే పరిమితం. ఏదో పట్టు కోసం వెళుతున్నాను కోర్టుకి, కానీ అందులో ఏం లేదు, పరమార్థకే ఏం లేదు. అయితే నా సాధన అయితే నేను చూసుకోవాలి కదా అని చెప్పటం కోసం ఈ మాట చెప్పారు. అది మన అర్థం. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, అంటే ఎంత సెన్స్లో ఉండాలో, మనం ఏది మాట్లాడినా సెన్సే మాట్లాడాలి. అది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవడం కోసం మీకు రామస్వామి గారు చాలా సీపీఎం ఉదాహరణగా నీకు చెప్పాను. మనకు కూడా ఎప్పుడైనా శాంతి కలుగుతూ ఉంటుంది, ఎప్పుడైనా ఆనందం కలుగుతూ ఉంటుంది, కానీ సంతోషం కలుగుతూ ఉంటుంది, ఎప్పుడైనా కలుగుతుంది కదా. అయితే మీరు ఇంటికాడ కూర్చోవచ్చు కదా, అంటే మీకు ముగింపు లేనటువంటి ఆనందంలో మీరు ఊహిస్తాడుతున్నారనుకోండి, ఇక్కడికి వచ్చి మీరు సబ్జెక్టు వినక్కర్లేదు. ఎప్పుడైనా అప్పుడప్పుడు మీరు ఏ శాంతిని అయితే పొందుతున్నారో అది మీకు పెర్మనెంట్ అవ్వలేదు. టెంపరీగా వస్తుంది వెళ్ళిపోతుంది, టెంపరీగా వస్తుంది వెళ్ళిపోతుంది. అంటే అది పెర్మనెంట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే మనం చేయవలసినటువంటి సాధన. ఎప్పుడైనా మనకు ఆనందం కలుగుతుంది, ఆ హృదయంలో ఉంటుంది వస్తువు స్ఫురిస్తూ ఉంటుంది, కొన్ని క్షణాల్లో మళ్ళీ పోతూ ఉంటుంది, కానీ అది పెర్మనెంట్ చేసుకోవాలి. అది పెర్మనెంట్ చేసుకోవాలంటే వాసన క్షయిస్తేనే కానీ, వాసన నశిస్తేనే కానీ అది పెర్మనెంట్ కాదు. ఇప్పుడు ఈ సృష్టిలో దేని చూసి మనం గర్వపడక్కర్లేదు. ఒకవేళ దేనినైనా చూసి గర్వపడుతున్నాం అంటే మన అజ్ఞానానికి అవిద్యకి మన గుర్తు మన భ్రాంతికి గుర్తుంది. అయితే మీ దేహ ప్రారంభాన్ని బట్టి ఎప్పుడైనా అనుకూలమైన పరిస్థితులు వస్తాయి, అప్పుడు మీరు గర్వం రాకుండా చూసుకోవాలి, అవినయం రాకుండా చూసుకోవాలి. ఆ విచక్షణ వివేకం విడిచిపెట్టకూడదు. ఓ ఇది మంచి ఇది చెడు, ఇది నిత్యం ఇది అనిత్యం, ఇది సత్యం ఇది అసత్యం, ఈ పని చేస్తే మనకు ఉపయోగపడుతున్న పరిణామాలు, ఈ పని చేస్తే ఎప్పటికైనా దుఃఖ కారణం అవుతుంది అని మీ లోపల విచారణ వివేకం ఉండాలి. ఆ వివేకాన్ని పెంచుకోవడం కూడా సాధనలో ఒక భాగం. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, లోపల హృదయంలో ఉన్న శాంతి తప్పించి, హృదయంలో ఉన్న సుఖము తప్పించి, హృదయంలో ఉన్న ఆనందం తప్పించి, బాహ్యంగా మనుషుల వల్ల కానీ, బాహ్యమైన వస్తువుల వల్ల కానీ, బాహ్యమైన విషయాల వల్ల కానీ ఎప్పుడైనా మనం సంతోషం పొందుతున్నాం అనుకోండి, ఈ జన్మ కాకపోయినా రాబోయే జన్మకైనా ఎప్పటికైనా దుఃఖ కారణం అవుతుంది. ఒకటే మీరు గుర్తుపెట్టుకొని మనం డిస్పర్స్ అయిపోయినా పర్వాలేదు. నాకు ఎప్పుడు మోక్షం వస్తుందండి, ఎంతకాలం వస్తుంది, జనవరికి వస్తుందా ఫిబ్రవరికి వస్తుందా అన్నాడు. రామకృష్ణ పరమహంస గారికి వచ్చి ఇప్పుడు నేను బహుశా జూన్ నెల అనుకుంటాను, నాకు ఇంకా 2-3 నెలల్లో మోక్షం వచ్చేస్తుందండి. రామకృష్ణ ఒక భక్తురాడిగా ఏ నెలకు వచ్చేస్తుంది నాకు మోక్షం. ఇప్పుడు ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ టీ లాగా ఇప్పుడు ఇమ్మీడియట్గా అన్నీ జరిగిపోవాలి పని. పని ఓపికలు లేవు ఇప్పుడు పని. పొద్దున మొదలు పెడితే సాయంత్రానికి ఆ పని అయిపోవాలని అందరి ఉద్దేశం, ఓపిక లేదు. ఆ వెయిట్ చేసే స్వభావం లేదు మనిషికి. అంటే ఓర్పు తగ్గిపోయింది, సహనం తగ్గిపోయింది. ఇప్పుడు జూన్ నెల అనుకోండి, ఏ నెలకు వచ్చేస్తుంది నాకు మోక్షం అన్నాడు.
రామకృష్ణుని దగ్గరికి వచ్చి ఒక భక్తుడు వచ్చి అది ఆడు హేళన కోసం అడగలేదు, సిన్సియర్గానే అడిగాడు. ఆయన ఏమన్నాడంటే శవాన్ని ఎప్పుడైనా చూసావా అన్నాడు. ఎప్పుడో వచ్చి నెల జూలై దాకాను ఆగటం ఎందుకు, ఇది జూన్ నెల, శవాన్ని ఎప్పుడైనా చూసావా అన్నాడు. చూసా అన్నాడు. ఆ శవానికి ఏమైనా వికారాలు ఉంటాయా అన్నాడు. వికారాలు ఉండవు అన్నాడు. ఇప్పుడు నీకు ఈ గంటలో ఆ స్థితి వస్తే ఇప్పుడు నీకు మోక్ష అనుభవం కలుగుతుంది. ఇది జూలై దాకా ఆగొద్దు నువ్వు, నీకు మోక్షం కావాలంటే ఇన్స్టెంట్ కాఫీ దాకా, జూలై దాకా ఆగొద్దు నువ్వు. శవాన్ని ఎప్పుడైనా చూసావా? చూశాను. ఆ శవానికి ఎప్పుడైనా వికారాలు చూసావు అన్నాడు. వాడికి శవానికి వికారాలు, నువ్వు జీవించి ఉండగా నీ ముక్కులో గాలి తిరిగినప్పుడు ఆ శవం ఎలా ఉందో అంత నిర్వీకారంగా నువ్వు ఉండగలిగితే ఈ క్షణంలో జూలై దాకా ఆగొద్దు, ఈ క్షణంలో నీకు మోక్షం వస్తున్నాడు రామకృష్ణుడు చెప్పిన రిప్లై. అయితే రాగద్వేషాల వేగాన్ని మనం తట్టుకోలేం. ఈ దేహంతో, ఇంద్రియాలతో, పరిసరాలతో, దేశంతో, కులంతో, జాతితో, రంగుతో తాదాత్యం పొందేది దొంగలేని. ఈ దొంగలేనే మనం అనుకుంటున్నాం. ఆ దొంగలేని నువ్వు అనుకున్నంతకాలం నీకు సత్య సాక్షాత్కారం లేదు, బ్రహ్మం లేదు, బయటకు పొమ్మన్నాడు. ఇప్పుడు మనం దేనితో దానితో తాదా, నీకు ధనం ఉందనుకోండి, మీరు ధనంతో తాదాత్యం పొందుతారు, నేను ధనవంతుడు అనుకుంటారు. నీకు చదువు ఉందనుకోండి, నేను బాగా చదువుకున్నాను, చదువుతో తాదాత్యం పొందుతారు. నిజమైన నేను స్వతంత్రంగా ఉంటాను కానీ దేనితో తాదాత్యం పొందదు. దేనితో తాదాత్యం పొందిన దొంగ నేనే. ఆ దొంగ నేనే మీరు అనుకున్నంతకాలం మీరు కోటి జన్మలు ఎత్తినా మీకు శాంతి లేదు, ముక్తి లేదు. మన శరీరంతో తాదాత్యం పొందిది కూడా దొంగ నేనే. శరీరం చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాను దుఃఖపడేది కూడా దొంగ నేనే. పరిసరాలతో తాదాత్యం పొందిది కూడా దొంగ నేనే. ఈ దొంగనేనే నువ్వు అనుకుంటున్నావు. అదే నువ్వు అనుకున్నప్పుడు దాంట్లో నుంచి విడుదల పొందడానికి నువ్వు ప్రయత్నం చేయటం లేదు. ఆ ప్రయత్నం చేయడానికి నీకు సత్పురుషుల సహవాసం, సజ్జన సాంగత్యం, దారి తప్పిపోయావు నువ్వు. ఆ దారిలోంచి రాంగ్ పాత్రలోకి వెళ్ళిపోతున్నావు. ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయావు. నేను అక్కడి నుంచి వెనక్కి రప్పించి రైట్ పాత్రలో ప్రవేశపెట్టేవాడు నీ గురువు. అర్జున అంధర్హృదయాల్లో ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, బ్రహ్మగా ఉన్నాను, కానీ దాని మీద నువ్వు ధ్యానం చేయడం కష్టం. నీకు రూపబుద్ధి ఉంది, నీకు నామబుద్ధి ఉంది, నీకు కారం ఎక్కువగా ఉంది, అహంకారంలో కారం ఎక్కువగా ఉంది. అహంకారంలో కారం ఎక్కువ ఉన్నాడు రూపం లేని దాన్ని, నామం లేని దాన్ని స్మరించలేడు, ధ్యానించలేడు. అంటే మేనిఫెస్టెడ్ గాడ్లో రాముడు కానీ, కృష్ణుడు కానీ, శంకరుడు కానీ, ఎవరొకరు నీ గురువు కానీ, నీకు గురువు ఎవరైతే వారి మీద ధ్యానం చెయ్యి, నిరంతరము దాన్ని ధ్యానం చెయ్యి. ఏం చేసి నువ్వు రాముడిని నిరంతరము ధ్యానం చేస్తున్నావు అనుకో, నీకు నిజం తెలియకపోయినా నువ్వు ధ్యానం చేసే రాముడికి తెలుసు ఏది నిజము. ఆ నిజం దగ్గరికి నేను తీసుకెళ్ళే వరకు నేను విడిచిపెట్టడు వాడి దేవుడు, వాడి గురువు. భక్తి అంటే కేవలం దేవుడు గురించే కదా, మన ఇంటికాడు చేసుకునే పనుల్లో కూడా భక్తి ఉండాలి. మనం ఎవరికైనా భోజనం పెడతామంటే అక్కడ కూడా భక్తి ఉండాలి. అయ్యే భక్తి అనేది మన దైనందిన జీవితంలో పనికొచ్చేదే మనకది. మనమేం చేస్తామంటే పూజ గదికే పరిమితం చేస్తాం. భక్తి అంటే పూజ గదిలో ఉండని చెప్పు, దానికి పరిమితం చేస్తాం. పూజ గదికి పరిమితం చేస్తే నీకు భక్తి అభివృద్ధి అవ్వదు. ఆ డే టు డే లైఫ్లో నీ భక్తిని ప్రాక్టీస్ చేస్తూ, డివోషన్ ప్రాక్టీస్ చేస్తూ ఈ దొంగ నేను తగ్గించుకుంటూ రావాలి. అంటే ఓ పక్కన మనం ఏం చేయాలి, పరమేశ్వరుడు చింతన పెంచుకుంటూ ఉండాలి. సైమల్టేనియస్గా వాసన అయితే ఉందో, ఏ తలంపు అయితే, ఏ వాసన అయితే, ఏ సంస్కారం అయితే నేను బాహ్యముఖానికి లాగి పట్టి ఈడుస్తుందో దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఇక్కడ లాజిక్. ఇందరికి ఒకే కారణం వల్ల మనసు బాహ్యముఖం అవదు. ఏ కారణం వల్ల నీ మనసు, ఏ సంస్కారం వల్ల నీ మనసు బాహ్యముఖం, అది చూసుకుని దాని వెనక్కి లాక్కొచ్చి దాన్ని తొలగించు. ఏ కారణం వల్ల నీ మనసు బాహ్యముఖం అవుతుందో దాన్ని కాల్చి బూడి చేయటమే సాధన యొక్క లక్ష్యం. భగవంతుడు చెప్తాడు, నన్ను స్మరించు, నా కోసం జీవించు, నన్ను నిరంతరము ధ్యానం చెయ్యి. అవన్నీ చేయలేకపోతే నాకు ఏ పని ఇష్టమైతే ఆ పని అనేది చేయటానికి కొంత ప్రయత్నం చేయి. మనం ఏం చేస్తామంటే మన అహంకారానికి ఇష్టమైన పని మనం చేస్తాం, కానీ దేవుడు చెప్పిన పని మనం చెయ్యి. మనకిష్టమైన పని చేయటం గొప్ప కాదు, దేవుడికి ఏ పని ఇష్టమో ఆ ఇష్టాన్ని మన ఇష్టంగా చేసుకోవడం గొప్ప. ఈ దొంగ నేను ఎక్కడి నుంచి వస్తుంది? మనకు లోపల నుంచే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని ఆ విచారం నీకు చేసే శక్తి లేనప్పుడు జపం చేసుకో, ధ్యానం చేసుకో. జ్ఞానయోగంలో ప్రయాణం చేసే అర్హత నీకు లేనప్పుడు, నీ మెంటల్ మేకప్కి జ్ఞానయోగం నీకు సరిపడినప్పుడు నువ్వు ధ్యానం చెయ్యి, జపం చెయ్యి. నిర్మలంగా చోట కూర్చుని ఏదో ఒక నామాన్ని తీసుకుని నువ్వు జపించడం వల్ల నీకు ఖర్చు ఏమి ఉండదు. నేను యజ్ఞాల్లో జపయజ్ఞం అన్నాడు. అంటే ఆ నామాన్ని మీరు చింతించగా చింతించగా, మీరు ఎప్పుడైనా చింతించని గాఢ నిద్రలో కూడా మీకు ఆ నామం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నారాయణ నామం, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఆ జాగ్రత్త అవస్థలో మీరు ఆ నారాయణ నామం చేస్తున్నారు, గాఢ నిద్రలో కూడా మీకు తెలియకుండా నామం జరిగిపోతా ఉంటుంది. అందుకే సాయంత్రం నిద్రపోయే ముందు నామస్మరణం చేయమని చెప్పారు. అందుకే అది నిరంతరం స్మరించటం వల్ల, అయితే అది ఇష్టంగా చేయాలి, యాంత్రికంగా చేయకూడదు. ఇష్టంగా చేయటం వల్ల గాఢ నిద్రలో కూడా నీకు ఆ నామం జరిగిపోతా ఉంటుంది. ఈ స్మరణ వల్ల మనం పవిత్రులు అవుతాం. అంటే అరుణాచల మనసు స్మరించు వల్ల ఎందుకు ఆ స్మరణ కాలక్షేపణ కంటే కాలక్షేపం కాదు, అది నిరంతరము స్మరించడం వల్ల మనం పవిత్రులు అవుతాం. మనలో ఏమైనా దోషాలు ఉంటే నశిస్తాయి. అంటే లోపల బ్రహ్మం ఎంత పవిత్రమైందో, ఎంత నిదానమైనదో, ఎంత ఏకాగ్రమైనదో, అంత ఆ బ్రహ్మం ఎంత పవిత్రమైందో మనం కూడా అంత పవిత్రమైతే నీరు నీరులో కలిసిపోయినట్టు మనం వెళ్ళే బ్రహ్మంలో ఐక్యమవుతాం. ఈ స్మరణ ఏం చేస్తుందంటే దోషాలను నశింపజేస్తుంది, వాసనను తొలగిస్తుంది, వాసనని నీ బలహీనతను కాల్చి బూడిచేస్తుంది. నామం నారాయణ నారాయణ నారాయణ. అప్పుడు ఏమవుతుంది, అదే తలంపు మీద ఉన్నప్పుడు ఇతర తలంపులు రావటం కూడా ఆగిపోతాయి. ఈ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఇతర తలంపులు వస్తూ ఉంటాయి. కానీ నారాయణ స్మరణలో ఉన్నప్పుడు ఆ తలంపులు వచ్చినప్పటికీ అతనికి ఫుడ్ సప్లై లేక నెమ్మదిగా వాడిపోయి రాలిపోతాయి. అంటే నామం వల్ల కూడా అంత ప్రత్యేకత ఉంది. మనం తక్కువ అంతరం ఏమిటానికి వీలేదు. నారాయణ స్మరణ వల్ల కూడా, స్మరణ వల్ల కూడా అనేక మంది పవిత్రులు అయ్యారు. గాంధీ గారు అంటే నిరంతరం రామనామ. ఎవరైనా మీకు ఆత్మజ్ఞానం కలిగిందే, మీకు ఏదైనా ఆత్మానుభవం కలిగిందే, మీకు ఏమైనా బ్రహ్మజ్ఞానం కలిగిందే అని ఎవరైనా గాంధీ గారి ప్రశ్నలేస్తే నాకు ఇది చాలు అని కోరాలి. ఏది, ఈ నామమే చాలు నాకు. అది అటువంటి ప్రీతి కలగాలి. అటువంటి ప్రీతి ఉంది కాబట్టి గన్న పెట్టి కాల్చినప్పుడు కూడా ఏ రామ్, మనం తేలిగుడితేనే అసలు బ్రహ్మం ఉండదు, ఇంకా జ్ఞానం ఉండదు, కృష్ణుడు ఉండడు, రాముడు ఉండడు అని కాల్చి చంపినప్పుడు కూడా ఏ రామ్ అని పవిత్రంగా అన్నాడు. మనం చనిపోయేటప్పుడు, మన ప్రాణం పోయేటప్పుడు లోపల బయటకు వస్తుంది, కానీ లోపల లేనిది బయటకు రాదు. ఆయనకున్నది రామే, రామ్ అదే బయటకు వచ్చింది. అయితే నువ్వు పరమేశ్వరుడి పాదాలను గట్టిగా పట్టుకో. పరమేశ్వరుడి పాదాలను పట్టుకుంటే బ్రహ్మ దగ్గరికే చేరుస్తుంది. ఆ బ్రహ్మం ఎటువంటిది అనుకుంటున్నావు, పరమేశ్వరుడు కూడా దాన్ని నాశనం చేయలేదు. బ్రహ్మము నీ హృదయంలోనే బ్రహ్మం ఏంటనుకుంటున్నావు, అది ఈశ్వరుడు కూడా దాన్ని నాశనం చేయలేడు. ఎంచదంటే గాఢ నిద్రలో నీకు ఈశ్వరుడు గొడవలేదు. గాఢ నిద్రలో ఈ జీవుడికి లోకం గొడవలేదు, దేహం గొడవలేదు, ప్రపంచం గొడవలేదు, శాస్త్రం గొడవలేదు, ఒక ప్రాంతం గొడవలేదు. గాఢ నిద్రలో ఏమీ లేదు, కానీ అక్కడ బ్రహ్మం ఉంది. ఆ బ్రహ్మముని ఈశ్వరుడు కూడా డిస్ట్రాక్ట్ చేయలేడు. అది ఏ బ్రహ్మం నీకు, ఈ శరీరాన్ని నేను, ఈ దేహాన్ని నేను, ఈ శవాన్ని నేను అనేటువంటి అవగాహన నీకు ఎంత సహజంగా ఉందో, లోపల వస్తువు, లోపల శబ్ద వస్తువు, దాంతో నీకు దేహంతో ఐడెంటిఫికేషన్ ఎంత నార్మల్గా ఉందో, అలా లోపల సద్వస్తువుతోటి నీకు తాదాత్మ్యం అంత సహజంగా వచ్చే వరకు ఏదో మార్గంలో నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండవలసిందే. ఈ గత్యంతరం లేదు. నేనంటే ఇప్పుడు నాకు దేహం స్ఫురిస్తాను, దీనికి సాధన నాకేం అక్కర్లేదు. అంతే కదా, దీనికి నాకు సాధన ఏం అక్కర్లేదు. దేహం నేననేప్పటికి నాకు ఈ దేహం స్ఫురిస్తాను. అలాగే నేననేటప్పటికి మీ లోపల ఉన్న బ్రహ్మం స్ఫురించే వరకు ఏదో మార్గంలో మీరు ప్రయాణం చేస్తూ ఉండవలసిందే. ఇంకా గత్యంతరం లేదు. అంటే వస్తువు అనుభవంలోకి వచ్చే వరకు ఏదో రకమైన ప్రయత్నం మనకు తప్పదు, ప్రయత్నం చేస్తూ ఉండవలసింది. మన భీమవరం మీటింగ్లో చెప్పాను, గాంధీ గారు చెప్పిన మాట, ఈ ప్రపంచం నిజమా నిజం కాదా అని అడిగారు గాంధీ గారు. నిజము నిజము కాదు రెండునే అన్నారు. ఇదేం పద్ధతి, ఇది కోలాటం ఏంటన్నారు. ఈ ప్రపంచము నిజమా, కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం నిజమా నిజం కాదా అని అడిగింది. నిజము నిజము కాదు. అదేంటండి, రెండు చెబుతా నిజము నిజము కాదు. నిజం అయితే నిజమని చెప్పండి, నిజం కాదంటే నిజం కాదని చెప్పండి. నిజం కాదని మీరే చెబుతున్నారు, నిజమని ఇదేం చెబుతున్నారు, రెండు మీనోడి చోటే పడుకుతున్నారు ఏంటన్నారు. అంటే ఆయన ఏమన్నాడంటే, స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్నం వాడు నిజమే కానీ నిజం కాకుండా ఉండదాడు. మనకి ఏదైనా స్వప్నం వస్తుందనుకోండి, మాట వచ్చి మనకి ఏదైనా స్వప్నం వచ్చిందనుకోండి, ఆ స్వప్నంలో ఉన్నని చెప్పి అది నిజమే అనుకుంటాడు, కానీ నిజం కాదని ఎవడనుకోడు. అది నిజమే. స్వప్నంలో ఉన్నవాడికి స్వప్నం జరుగుతుందని చెప్పు నిజమే, అజ్ఞానంలో ఉన్నవాడికి ప్రపంచం నిజమే, అన్నీ నిజమే, భేదబుద్ధి నిజమే, అజ్ఞానంలో ఉన్నవాడికి అన్నీ నిజమే. కానీ జ్ఞానంలో ఉన్నవాడికి భేదబుద్ధి ఏం లేదు కదా. జ్ఞానం వచ్చిన వాడికి, ఆత్మస్థితి పొందినవాడికి, బ్రాహ్మీ స్థితి పొందినవాడికి, బ్రహ్మానుభవం పొందినవాడికి ఇది బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్ అండ్ గాడ్లెస్. మీకు ఏదైనా స్వప్నం వచ్చినప్పుడు ఆ స్వప్నం నిజమే అనుకుంటారు, కానీ స్వప్నం నిజం కాదని అనుకోరు మీరు. స్వప్నం ఇప్పుడు వరకు మీరు జాగ్రత్త అవస్థలోకి వచ్చేవరకు నిజమే, జాగ్రత్త అవస్థలోకి వచ్చాక ఇదంతా ఏది నిజం కాదు, ఈ స్వప్నం అంతా ఏది నిజం కాదు. మీరు ఎక్కడికెళ్ళి ఢిల్లీ వెళ్ళిపోయారనుకున్నాను, అమెరికా వెళ్ళిపోయారనుకున్నాను, చీడా చూస్తే నరసాపురంలో ఉన్నాను సంగతి మీకు అప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక. అలాగే అజ్ఞానంలో ఉన్నాను చెప్పి ఇదంతా నిజమే, అందులో నేను బయటకు వచ్చాక ఇదంతా నిజం. నిజము నిజము కాదు, స్వప్నంలో ఉన్నవాడికి నిజం, స్వప్నంలో నుంచి బయటకు వచ్చిన వాడికి నిజం కాదు. అలాగే అజ్ఞానంలో ఉన్నవాడికి ఇదంతా నిజమే, అజ్ఞానంలో నుంచి బయటకు వచ్చి మెలుక్కున్న వాడికి ఇదంతా నిజము కాదు. అంటే నిజమా నిజం కాదంటే నిజము నిజం కాదు రెండు కూడా. నువ్వు నిశ్చలంగా ఉండు, నిర్మలంగా ఉండు, వాడు మంచి వాళ్ళు వీళ్ళు చెడ్డ వాళ్ళు ఈ గొడవలోకి వెళ్ళకలు. నువ్వు నిర్మలంగా ఉండు, నిశ్చలంగా ఉండు, నువ్వు బాగుపడి విధానం నువ్వు చూసుకో. నీ బాగుపడి విధానం ఏదో నువ్వు చూసుకో, జడ్జిమెంట్లు ఏం చెప్పగలవు. వాళ్ళు మంచి వాళ్ళని వీళ్ళు చెడ్డ వాళ్ళని జడ్జిమెంట్లు ఏమి నువ్వు చెప్పకు. నువ్వు నిదానంగా ఉండు, నువ్వు నిర్మలంగా ఉండు, నువ్వు నిశ్చలంగా ఉండు, నువ్వు బాగుపడటాను నువ్వు ప్రయత్నం చెయ్యి. నీ మనస్సులో ప్రకోపం రాకుండా చూసుకో. నీ మనస్సు ఆ రోజుకు ఆ రోజుకు ఆత్మవైపుకి, భగవంతుడి వైపుకి, చైతన్య వైపుకి, నారాయణుడి వైపుకి ఉపసంహరింపబడుతూ ఉండాలి. మనస్సు యొక్క విజృంభణ కాదు కావాల్సింది. మనస్సు ఎక్కువ విజృంభిస్తా అంటే వాడికి జ్ఞానం కలగదు, మనస్సు విచ్చుడ్రావుతా అంటే వాడికి జ్ఞానం కలుగుతుంది. అసలు వస్తువుకు రూపం లేదు, అసలు వస్తువుకి నామం లేదు, దానికి ఆకారం లేదు. కానీ నువ్వు జ్ఞానం రూపంతో ప్రారంభించినా నామంతో ప్రారంభించినా అక్కడ ఆగిపోవు. కానీ ఈ రూపం నామం తీసుకెళ్ళి అక్కడ ఈ రూపం లేని ఆ నామం లేని ఆ చైతన్యాన్ని అందుకునేటట్టు ఈ రూపనామాలను సహకరిస్తా నీకు. నీ సాధన ముందు రూపంతో ప్రారంభించవచ్చు, ఇది ఒక నామంతో ప్రారంభించవచ్చు. కానీ సాధన మొట్టమొదటి ఇలా ప్రారంభించినప్పటికీ రూపం లేని స్థితికి నామం లేని స్థితికి తీసుకుపోతుంది, అందులో సందేహం లేదు. అసలు వస్తువుకి రూపం లేదు, అసలు వస్తువుకి నామం లేదు, అసలు వస్తువుకి పుట్టుక లేదు, అసలు వస్తువుకి చావు లేదు, అసలు వస్తువుకి ముసలితనం లేదు, అసలు వస్తువుకి వికారం లేదు. అది ఎవరు అనుకుంటున్నామో అది నువ్వే, అది నువ్వే. అది నీ హృదయంలోని ఎక్కడో నీకు దూరం లేదు, అది నీ హృదయంలోనే ఉంది. అక్కడికి వెళ్ళి నువ్వు మొలగలిగితే, అక్కడికి వెళ్ళి నువ్వు ఉండగలిగితే, అక్కడికి వెళ్ళి నువ్వు ఏదైతే ఏ జీవుని అయితే నేను అనుకుంటున్నావో ఆ జీవుని హృదయగతం చేసి హృదయంలో హృదయ గుహలో ఉంచగలిగితే హృదయం యొక్క స్వరూపం, ఆత్మస్వరూపం, బ్రహ్మస్వరూపం నీకు తానుగా వ్యక్తం అవుతుంది. మీరు జపం చేయాలనుకున్న మొట్టమొదటి కష్టంగా ఉంటుంది, అలవాటు అయిపోతే ఏం లేదు. అలా ధ్యానం చేయాలనుకున్న మొట్టమొదటి కష్టంగా ఉంటుంది, అది అలవాటు అయిపోతే ఏం లేదు. అయితే మీకు పెర్ఫెక్షన్ వచ్చేస్తుంది. అది మొట్టమొదటిలో కష్టంగా ఉందని విడిచిపెట్టద్దు. అలా కొంతకాలానికి మీకు అది న్యాచురల్గా నార్మల్గా ఆ సాధన మీరు చేయగలుగుతారు. మీరు కానీ శరీరంతో, మీరు కానీ ఇంద్రియాలతో, మీరు కానీ విషయాలతో, మీరు కానీ అహంకారంతో, మీరు కానీ ప్రపంచంతో ఓ పక్కన అందరితో కలిసిపోయి వాటితో కాపురం పెట్టుకుని నేను ఉడికే బ్రహ్మమా, నేను బ్రహ్మమా, నేను ఆత్మ అంటే ఏం కలిసి వస్తే మీకు సున్నా అంటున్నాడు. చివరి జీవితంలో మిగిలేదు మీకు సున్నా. ఏం కలిసి వస్తుంది అయ్యా, మీ మీ జేబులో రూపాయి లేదండి, నాకు 10 కోట్ల డబ్బు ఉంది, 10 కోట్ల డబ్బు ఉందంటే ఎందుకు అంటున్నాడు పిచ్చ మాటలనే, ఎందుకు అంటున్నాడు. ఇది ఈ దేహంతో కలిసిపోయి, ఇంద్రియాలతో కలిసిపోయి, ఇంద్రియాలకు సంబంధించిన మాత్రలతో కలిసిపోయి, శబ్ద స్పరిశ రూపరసగా అట్లా మాత్రలు అంటారు, ఆ మాత్రలతోటి కలిసిపోయి, లోకంలో విషయాలతో కలిసిపోయి, లోకం గొడవలతో కలిసిపోయి, వాటితోటికి నువ్వు కాని గొడవలతో అన్నిటితో కలిసిపోయి, వాటితో వివరిస్తూ అదే నువ్వు అనుకునే మాట వరుసగా నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను సత్యము, నా హృదయంలో దేవుడు ఉన్నాడంటే ఎందుకు అయ్యి పిచ్చ మాటలు దీనివల్ల కలిసి వచ్చింది ఏంటి మీకు. ఇప్పుడు మీకు 105 డిగ్రీలు జ్వరం ఉందనుకోండి, నాకేం జ్వరం లేదు, నాకేం జ్వరం లేదంటే దాని అర్థం ఏంటి, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారని అర్థం. ఇప్పుడు మీరు 105 డిగ్రీలు జ్వరం ఉందనుకోండి, నాకేం జ్వరం లేదు, నాకేం జ్వరం లేదంటే సరిపోతుందే. దాన్ని గుర్తించండి, గుర్తించి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ బలహీనత నుంచి మీరు ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేయకండి, మీ బలహీనతను మీరు ఫేస్ చేయండి. ఫేస్ చేసి దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయండి. అంచేది నువ్వు ధ్యానం చేస్తుంటే నీకు పురోగతి పెరుగుతుంది. ధ్యానం చేసేవాడికి తిరోగతి కాదు పురోగతి వస్తుంది. సత్పురుషులు సహవాసం చేసేవాడికి తిరోగతి రాదు పురోగతి వస్తుంది. అధ్యయనం చేసేవాడికి, అధ్యయనం చేసేవాడు కూడా పురోగతే కానీ తిరోగతి ఉండదు. అధ్యయనం చేసేవాడికి కూడా మనం ఎంత అధ్యయనం చేసినా ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. అందుచేత నీకు యోగ్యత ఉంటే యోచించేవాడు ఎవడో అన్వేషించడం. ధ్యానం చేసుకుంటూ ఉండు, మధ్య మధ్య ధ్యానం చేసేవాడు ఎవడని ప్రశ్న కూడా వేసుకోవచ్చు. ధ్యానం చేసేవాడు ఎవడు మనస్సే, ధ్యానం చేసేవాడు మనస్సే, వాడిని తీసేస్తే ధ్యానం చేసేవాడే ఉండడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మార్గంలో ప్రయాణం చేసినా అది కర్మ మార్గం అండి భక్తి మార్గం అండి, ఏ మార్గంలో ప్రయాణం చేసి దొంగలను తీసి ఓ పక్కన పెట్టాను. ఇప్పుడు మనం నడుస్తున్నాం, నడుస్తుంటే ఏంటి ముళ్ళకంప వస్తుంది అనుకున్నట్టు ముళ్ళకంప తీసి పక్కన పడేస్తాం. అలాగే మీకు ఆధ్యాత్మిక పురోగతి కావాలంటే ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఈ ముళ్ళకంపను తీసో పక్కన పెట్టాలి. ఏది ఈ అహంకారం అనే ముళ్ళకంపను తీసో పక్కన పెట్టాలి, లేకపోతే మీ ఎంత దూరం నడిచినా మీ కాళ్ళకు తగులుతూనే ఉంటుంది. ఒక ఉపనిషత్తులో చెప్తాడు ఈ మాట, నీ హృదయంలో బంగారం ఉంది, నీ హృదయంలో అమృతం ఉంది, నీ యజమాని నీ హృదయంలో ఉన్నాడు, కర్మ ఫలదాత, నువ్వు చేసిన పనిని బట్టి నీకు ఫలాన్ని ఇచ్చే ఆ యజమాని కూడా నీ హృదయంలోనూ ఉన్నాడు. బంగారం ఎంత ఎక్కడ ఉంది? బంగారం అంతా నీ హృదయంలో ఉంది, కానీ ఆ బంగారం నీకు కనపడకుండా ఆ లోపల ఉంటున్న అమృతం ఆ సత్యవస్తువు ఆ సద్వస్తువు బ్రహ్మము నీకు కనపడకుండా పైన ఆ కొండకి అహంకారం అనే మూగుడు కప్పారు దాని మీద. కొండలంతా పాయసమే, పైన ఏముంది మోచ ఉంది, ఆ మోచ తీస్తేనే కానీ పాయసం కనపడదు. ఆ మోత తీస్తే పాయసం ఉన్నమాట నిజమే లోపల, కానీ పైన ఏముంది మోత ఉంది, ఆ మోత తీస్తేనే కానీ పాయసం కనపడదు, కానీ ఆ మోత మనం తీరైపోతున్నాం అంటే లోపల పాయసం కూడా కనపడదు. అలాగే లోపల హృదయంలో ఉన్నటువంటి అమృతానికి అహంకారం పైన మూత ఉంది, ఆ మూతను నువ్వు తొలగించుకోలేకపోతున్నావు, లోపల అమృతం నీకు తెలియటం లేదు. అది సాధన చేసి ఆ మూతని తీసి పక్కన పెట్టగలిగితే నీకు లోపల ఆ అమృతానుభవం నీకు కలుగుతుంది, కానీ ఆ మూతను తీసి నువ్వు పక్కన పెట్టలేవు, ఎంచిన మూతని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. ఇది లాజిక్. ఆ మూతను తీసి పక్కన పెట్టలేవు, ఎంచేది అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. అదే నువ్వు అనుకున్నప్పుడు దాన్ని ఎలా విడిచిపెడతావు? నువ్వు విడిచిపెట్టలేవు, అంటే అది నువ్వు విడిచిపెట్టేదో ఇది నీకు దొరికేది లేదు. ఏదో డివైన్ ఇంటర్ఫీరెన్స్, ఏదో మహాత్ముడు ఒక మహర్షి ఒక సద్గురువు ఏదో డివైన్ ఇంటర్ఫీరెన్స్ వస్తే డివైన్ ఇంటర్ఫీరెన్స్ వల్ల ఏదో నువ్వు ఆ మూతను పక్కన పెట్టగలవు, కానీ నీ కేవలం నీ తెలియచేట వల్ల నువ్వు పక్కన పెట్టలేవు. నీ స్వప్రయత్నం ఒకటి హ్యూమన్ ఎఫర్ట్ ఒకటి సరిపోదు, స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం. మనం ఏదో ప్రయత్నం చేయాలి, కానీ ఎదురు చూసినట్టు ఉండకూడదు. ఎప్పుడో కాలం కలిసి వస్తుంది, ఈశ్వర కటాక్షం వస్తుంది. అంటే మనకి ఏదైనా ఒక పని అవ్వాలంటే మన ప్రయత్నం మనం చేయాలి, అదేనా కామ్గా చేయాలి, కూల్గా చేయాలి, అది కాలం కలిసి వస్తుంది. ఆ కాలం ఎప్పుడు వస్తుందో ఎదురు చూడకూడదు, అప్పుడు ఈశ్వర కటాక్షం. ఇప్పుడు ఈశ్వర కటాక్షం ఈశ్వరుని కృప పడితే చాలు, ఆ పడిన మరుక్షణంలో మనకు దేహబుద్ధి నశిస్తుంది, ఆత్మబుద్ధి కలుగుతుంది, ఆ చైతన్య అనుభవం కలుగుతుంది. అయితే మన డే టు డే లైఫ్లో దైనందిన జీవితంలో దేహాభిమానం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి, దేహబుద్ధి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఏమి లేదు, మీ భక్తులు ఇక్కడ కూర్చున్నారనుకోండి, మీకు వెనకాల ఎవరికైనా ఆస్తులు లేవనుకోండి, ఉదాహరణకి వీళ్ళకి తాడు బొంగరం ఏదైనా పక్కోళ్ళు అంటారనుకోండి, మీకు దుఃఖం వచ్చేస్తుంది. అంటే నష్టం ఏంటి మీకు? తాడు బొంగరం లేదని ఎవరైనా అంటారనుకోండి, మీ పక్కన ఉన్నవాళ్ళు వీళ్ళకి ఏం లేదని తాడు బొంగరం లేదని అంటారనుకోండి, ఏంటంటే మీకు నష్టం ఏంటి? దానివల్ల మీకు నష్టం ఏంటి అసలు? దానివల్ల మీకు దుఃఖం వచ్చేస్తుంది, అదే అజ్ఞానం. ఇంకోసారి దారిద్ర్యం కూడా కొన్ని పాఠాలు నేర్పుతుంది మీకు, పావర్టీ కూడా కొన్ని పాఠాలు నేర్పుతుంది. పావర్టీ కూడా ఇంటికి పనికిరానిది కాదు, అది కూడా కొన్ని పాఠ దానివల్ల కూడా కొంతమంది పాఠాలు నేర్చుకుంటారు. అయితే నీ లోపల ఉండి ధ్యానం చేసేవాడు ఎవడని విచారణ చేసి వాణి ఎవడరా వీడి ధ్యానం చేసేవాడు ఎవడని వాణి విచారణ చేసి వాడి యొక్క మొదల పట్టుకున్నాడు పోతాడు. ధ్యానం చేసేవాడు ఎవడు, ఎవడు నా లోపల ధ్యానం చేసేవాడు ఎవడని విచారణ చేసినా వాడు విచారణ చేసినా వాడు పోతాడు. అంటే విడవకుండా విచారణ చేయాలి, ఏదో రోజుకు 10 నిమిషాలు చేయటం కాదు, విడవకుండా కాన్స్టెంట్గా విచారణ చేస్తూ ఉండాలి, కాన్స్టెంట్గా విచారణ చేస్తుండాలి, టైర్ అవ్వకూడదు. ఎలా ఉండాలంటే సాధన, కొంతమంది రోజుకు 12 గంటలు పని చేస్తారు, ముఖం నలగదు, అప్పుడే స్నానం చేసి వచ్చారనిపిస్తుంది. కొంతమంది కర్మయోగులు అటువంటి వాళ్ళు ఉన్నారు, రోజుకు 12 గంటలు పని చేస్తారు, రోజుకి 12 గంటలు పని చేస్తారు, అప్పుడే స్నానం చేసి వీళ్ళు బయటకు వచ్చారనిపిస్తుంది, అంత ఫ్రెష్గా ఉంటుంది, టైర్ అవ్వరు. ఎంచేదంటే వాళ్ళు న్యాచురల్గా చేస్తూ ఉంటారు, ఆర్టిఫిషియల్గా చేయరప్పని. తర్వాత మనకి అహంకారం లేకుండా పని చేస్తే ఎంత పని చేసినా చేసినట్టు ఉండదు, చేసినట్టు ఉండదు. ఒకటి, ఇంకోటి అది అకర్మ అంతా అకర్మ అయిపోతుంది. మనం అహంకారం లేకుండా పని చేస్తే కర్మ చేసినది అకర్మ అయిపోతుంది, అంటే దాన్ని అది మనల్ని బంధించదు, చేసినది మనల్ని బంధించదు, కర్మ అంతా ఏమవుతుంది అకర్మ అయిపోతుంది. అహంకారం లేకుండా చేసిన కర్మ ప్రతి కర్మ అకర్మ అయిపోతుంది, అంటే దీన్ని బంధించదు, పునర్జన్మ హేతు అవ్వదు. అండ్ నువ్వు ధ్యానం చేసేటప్పుడు కూడా ఈ ధ్యానం చేసేది ఎవడు, ఈ మెడిటేటర్ ఎవడు, లోపల నుండి ధ్యానం చేస్తున్నాడే ఈ మెడిటేటర్ ఎవడు, లోపల నుండి జపం చేస్తున్నాడే ఈ జపి, ఈ జపం చేసే ఈ జపేవుడు అని వాడిని కనుక విచారణ చేస్తుంటే వాడు ఉపసంహరించుకుంటాడు, వాడు లోపలికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? అది ఎక్కడైతే ఉదయిస్తున్నాడో అక్కడికి వెళ్ళిపోయి అణిగిపోతాడు. అలా కూడా నువ్వు చేసుకోవచ్చు. ఆ సుఖ సముద్రం నీ హృదయంలో పొంగుతుంది, శాంతి సముద్రం, ఆనంద సముద్రం, ఆ కాంతి సముద్రం నీ హృదయంలో పొంగుతుంది. ఈ మనసు గారు ఎవరైనా విచారణ చేస్తే ఆ శాంతి సముద్రంలో సుఖ సముద్రం నీ లైన్ అయిపోతుంది. ఏది ఈ మనసు లైన్ అయిపోతుంది, అందులో లైన్ అయిపోయిందో అది పత్తా లేకుండా పోతుంది. నీరు నిర్మలంగా ఉన్నప్పుడు లోపలను వస్తూ మనకు కనిపిస్తుంది. నీరు బాగా నిర్మలంగా ఉందనుకోండి లోపల చేపలు కూడా మనకు కనిపిస్తాయి. అలాగే నీ మనసు నిర్మలంగా విచారణ చేయడం వల్ల నీకు ఒక నిర్మలత్వం వస్తే, శుచి, నువ్వు శుచి అయితే, నీ బుద్ధి శుచి అయితే లోపల వస్తువు నీకు ప్రతిబింబిస్తుంది, లోపల వస్తువు నీకు తానుగా వ్యక్తం అవుతుంది. అంటే నీకు ఎప్పుడైతే అహంకారంలో కారం పోయిందో ధ్యానం చేయడానికి ఎవడు ఉండడు, విచారణ చేయడానికి ఎవడు ఉండడు. నీకు అర్థమవుతుంది? చచ్చిపోయిన తర్వాత ప్రయాణం చేయడానికి ఎవడు ఉండడు, మళ్ళీ ఆకి వీడు రావటానికి ఎవడం లేకండి. మనస్సుకు మూలంలో ఉన్నటువంటి చైతన్యం తెలియపోయినా, మనస్సు యొక్క మూలంలో ఉన్నటువంటి ఆనందం నీకు తెలియపోయినా, మనస్సు యొక్క మూలంలో ఉన్నటువంటి శాంతి నీకు తెలియపోయినా, మనస్సు తెలుస్తుంది. అంటే నీకు మనస్సు తెలుస్తుంది, ఆ మనస్సును విచారణ చేస్తే అది మాయమవుతుంది. మనస్సును కనుక నువ్వు విచారణ చేస్తే ఏమవుతుంది? అది మాయమవుతుంది. ఏం చేయాలంటే దాన్ని విచారణ చేయు. మనందరం దేవుడు భక్తులం కాదు, సైతాను భక్తులం. మనం అందరం అనుకోవటం దేవుడు భక్తులనే. ఎవరికి భక్తులు మనం? సైతానికి భక్తులు. మన అహంకారానికి మనం భక్తులం, కానీ అనుకోవటం ఏమో దేవుడికి భక్తులు అనుకుంటున్నాం. మనం అందరం సైతాన్ని పూజిస్తున్నాం కానీ దేవుడిని పూజించడం లేదు. మన అహంకారం ఎలా చెప్తే అలా దంచేస్తాం కానీ దేవుడి మాట మీద మనకు గౌరవం లేదనే సంగతి మనకు తెలుస్తుంది. గౌరవం లేకపోయినా గౌరవం ఉన్నట్టు నటిస్తున్నాం. దేవుడి మాట మీద మనకు గౌరవం లేకపోయినా గౌరవం ఉన్నట్టు నటిస్తున్నాం. మనందరం ఎవరికి భక్తులు? సైతానికి భక్తులు. కానీ ఎవరు దేవుడు భక్తులు అని అనుకుంటున్నాం. మనకు దేవుడి కంటే మనలో ఉన్న కారం అంటేనే మనకి ఇష్టం. మనం ఎవరికి భక్తులు? మన కారానికి మనం భక్తులు. మనం ఎవరి భక్తులు? మన కారణం మనలోని ఈశ్వరుడికి, మనలో బ్రహ్మముకు మనం భక్తులం కాదు, దేవుడికి మనం భక్తులం కాదు, సైతానికి భక్తులం. సైతాన్ ఎవరు? ఈ కారణమే సైతాన్. మనందరం భగవంతుడి భక్తులు అని అనుకుంటున్నాం. అనుకునేదేమో భగవంతుడి భక్తులని, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు సైతానికి భక్తులు, కారానికి భక్తులు, అహంకారానికి భక్తులు మనం. ఇదంత చిన్న విషయం. అహంకారంలో ఉన్న కారం పోగొట్టుకోవడానికి ఇంత చిన్న విషయం కాదు. అహంకారంలో ఉన్న కారం పోతే వాడు బ్రహ్మమే. అహంకారంలో ఉన్న కారమే దేహంతో తాదాత్యం పొందుతుంది, పరిసరాలతో తాదాత్యం పొందుతుంది. అహంకారంలో ఉన్న కారం తీసేస్తే దానికి ఇంకా ఐడెంటిఫికేషన్ లేదు, వాడు బ్రహ్మమే. అయితే నీ మనస్సును మాయం చేయబోయా. నువ్వు ఎవరు ఇతరులను కాదు, నువ్వు మాయ చేయవలసింది. నీ మనస్సును నువ్వు మాయ చేసుకో. మనోమూల మెరిగి, మనోమూలమెరిగా మూలములో నువ్వు కుదిరి ఆ మూలములో ఉండి నీ మనస్సును నాశనం చేసుకోగలిగితే, దాన్ని మాయం చేసుకోగలిగితే మిగిలేది ఆత్మ, మిగిలేది చైతన్యం, మిగిలేది బ్రహ్మము, మిగిలేది సుఖము, మిగిలేది మోక్షము, మిగిలేది శాంతి, మిగిలేది ఆనందము. అదే సూటి మార్గం. నేననే తలంపు నీకు తెలుస్తుంది కదా, దాన్ని పట్టుకుని దాని చివరికి వెళ్ళిపోవు, దాని మొదట్లోకి వెళ్ళిపోవు. మొదట్లోకి వెళ్ళిపోతే ఇది పడిపోతుందని నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. అది డైరెక్ట్ పాత్ర, మధ్యవర్తులు నీకు అక్కర్లేదు. నాకు అజ్ఞానం పోలేదు ఇంక అంటున్నాడు ఈ భక్తుడు. ఏమంటున్నాడంటే నాకు అజ్ఞానం పోలేదని అంటున్నాడు. అంటే ఇదేమంటుందంటే అజ్ఞానం నాకు పోలేదు. అజ్ఞానం ఎవరికి ఉంది? అజ్ఞానం ఎవరికి ఉంది? ఎవరికి అజ్ఞానం? భగవాన్ తిరిగి అడిగారు, వాడు నాకు అంటున్నాడు. ఆ నేను తీసేస్తే ఇంక అజ్ఞానం ఎక్కడ ఉంది అంటున్నాడు. అది ఆ టెక్నిక్ చూడండి, ఆ బోధలో ఉన్న టెక్నిక్ చూడండి. ఎంజాయ్ చేయండి సబ్జెక్ట్, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నాకు అజ్ఞానం పోలేదు అంటున్నాడు వీడు. ఎవరికి పోలేదు అన్నాడు భగవాన్. అంటే నాకు పోలేదు అంటున్నాడు. ఆ నేను తీసే ఇంకా అజ్ఞానానికి ఆశ్రయం లేదు అంటున్నాడు. నువ్వు నేను వేరనుకుంటున్నావు, అజ్ఞానం వేరనుకుంటున్నావు. అజ్ఞానం నేను రూపంలో ఉంది, దాన్ని తీసేస్తే ఇది లేదు. ఆ టెక్నిక్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లోపల సద్వస్తువు తెలియని వాడు, తానెవరో తను తెలియని వాడికి పుణ్యాలు చేసి, యజ్ఞాలు చేసి, యాగాలు చేసి ఎంత గొప్ప లోకానికి వెళ్ళినా వాడు పుణ్యం అక్కడ ఖర్చు అయిన తర్వాత మళ్ళీ ఆకువీడాడు సిద్ధం అవ్వాల్సిందే. అంచేత నీకు లోకాలు, ఈ పరిమితులు, ఈ భేదాలు, ఈ తంటాలు, ఈ కలహాలు, ఈ మనస్పర్ధలు, ఇవన్నీ కూడా ఇవన్నీ పరిమితులు. ఈ పరిమితులన్నీ మనసులోనే ఉన్నాయి. ఇల్లు అంటిపోతే ఇంట్లోని ఎలకలు కూడా అంటిపోతాయి. నీ మనసు అణిగిపోయినప్పుడు మనసులోని గుణాలు కూడా పోతాయి. నీ మనసు అణిగిపోయినప్పుడు మనసులోని గుణాలు కూడా పోతాయి. భేదాలన్నీ ఎక్కడున్నాయి? అన్నీ మనసులోనే ఉన్నాయి. వాడు గొప్పవాడని, వీడు తక్కువవాడని, వాడు విద్యావంతుడని, వీడు విద్య లేని వాడని, వాడు ధనవంతుడని, వీడు పేదవాడని, ఈ భేదాలన్నీ ఎక్కడున్నాయి? మనసులోనే ఉన్నాయి. ఇంచుమించుగా ధనవంతుడు ఏది తింటున్నాడో మనం అది తింటాం. కొంచెం తేడాలాడు ఏ బట్ట కట్టుకుంటున్నాడో మనం అదే కట్టుకుంటాం. ఇంక ఇటు వచ్చినా ఏంటంటే మీరు బాగా ధనవంతుడు అంటే వాడికి ఆ అహంకారం సంతోషిస్తుంది. అంతకంటే తేడా ఏమి లేదు. మీరు బాగా సంపాదించారు మనం ఎవరిని అంటాము సంపాదించడం, అది అహంకారానికి అది ఒక పుంగు. అంతకంటే తేడా ఏమి లేదు. మనకంటే ఎక్కువ తినేవాడు, ఇంక మనం ఎక్కువ తింటే వాడికి ఏదైనా తింటే అది ఇస్తాడు. అలాగే ఎవడైనా బాగా చదువుకున్నాడో, మీరు బాగా చదువుకున్నారంటే అడిగే అహంకారం పొంగుతుంది కొంచెం, అంతే తేడా. ఇవన్నీ వాడు ఇవన్నీ మన మనస్సు యొక్క పరిమితిలోనే ఉన్నాయి. అదే చెప్పేది ఇక్కడ భగవాన్, ఈ పరిమితులన్నీ ఎక్కడున్నాయి? మనస్సులోనే ఉన్నాయి. నీకు గాఢ నిద్రలో ఉన్నప్పుడు పరిమితులు లేవు. జాగ్రత్త అవస్థలోకి వచ్చాక పరిమితులు వస్తున్నాయి. మరి అక్కడ పరిమితులు ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో గాఢ నిద్రలో లేని పరిమితులు, జాగ్రత్త అవస్థలో నీకు పరిమితులు ఎలా వస్తున్నాయి? గాఢ నిద్రలో ఏ మనిషికి పరిమితి లేదు. వాడు పరిమితులు లేడు, వాడు అఖండంగా ఉన్నాడు. వాడు గాఢ నిద్రలో మనిషి ఎలా ఉన్నాడు? అఖండంగా ఉన్నాడు. ఆ అఖండ స్థితి నీకు జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పుడు లేదు. కారణం ఏంటి? ఎవరో ఇతరుల కారణం కాదు, నీ మనస్సే కారణం. నీ దేహాభిమానం కారణం, దేహంతో తాదాత్యం పొందే సైతాన కారణం. ఆ సైతానికే మనం అందరం భక్తులం. అంచేది నీకు గాఢ నిద్రలో లేని విషయాలన్నీ జాగ్రత్త అవస్థలో వస్తున్నాయి. దీనికి అంతకీ నీ మనస్సే కారణం. నీ మనస్సే కారణం. మనస్సు నశిస్తే గాఢ నిద్రలో ఉన్న స్థితి నీకు జాగ్రత్త అవస్థలో కూడా వచ్చేస్తుంది. అంటే ఆత్మ గాఢ నిద్రలోనే ఉంది, జాగ్రత్త అవస్థలోనే ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఆత్మ జాగ్రత్త గాఢ నిద్రలో ఉంది, జాగ్రత్త అవస్థలో ఉంది, కానీ అక్కడ అఖండంగా ఉంది. ఇక్కడ అఖండంగా ఉన్నట్టు మనకు తెలియటం లేదు. ఉంది ఇక్కడ కూడా అఖండంగానే ఉంది, జాగ్రత్త అవస్థలో కూడా. అది అఖండంగా ఉందని మనకు తెలియకపోవడానికి కారణం మన మనస్సే కారణం. దాన్ని తీసి ఒక పక్కన పెడితే ఆ గాఢ నిద్రలో ఉన్న స్థితి నీకు జాగ్రత్త అవస్థలో వస్తుంది. అదే మోక్షం. నువ్వు జపం చేయలేవు, ధ్యానం చేయలేవు, విచారణ చేయలేవు, ఓ 10 నిమిషాలు కుదిరిగా కూర్చోడు, పోనీ పోతే పోనీ నాకు ఇష్టమైన పని అయినా చేయొచ్చు కదని అంటాడు కృష్ణుడి గీతలు. గాఢ నిద్రలో మనస్సు లేదు, అక్కడ ఆత్మ ఉంది. జాగ్రత్త అవస్థలో మనస్సు ఉంది, ఇక్కడ ఆత్మ ఉంది. మనస్సు లేకపోయింది, ఇక్కడ ఆత్మ ఉంది. అయితే నువ్వు మనస్సు కాదని సంగతి నీకు తెలుస్తుంది. ఏ మనస్సు అయితే నేను 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 అనుకుంటున్నావు, గాఢ నిద్రలో తెలియదు నీకు. అది లేకపోయినా, మనసు లేకపోయినా నువ్వు ఉన్నావు. మనసు ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, మనసు లేనప్పుడు నువ్వు ఉన్నావు, మనసు ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు. కానీ గాఢ నిద్రలో పరిమితులు లేకుండా ఉన్నావు, సుఖంగా ఉన్నావు. జాగ్రత్త అవస్థలో ఉన్నటికి నువ్వు పరిమితులతో ఉన్నావు, దుఃఖంగా ఉన్నావు. దీనికి కారణం మనస్సే. అది తీసేస్తే నీకు ఆత్మానుభవం కలుగుతుంది. అంటే గాఢ నిద్రలో ఉన్న స్థితి నీకు జాగ్రత్త అవస్థలో కలుగుతుంది. ఎప్పుడు? నీకు ఆ మనస్సును తీసి పక్కన పెట్టగలిగితే, మనోనాశనం చేయగలిగితే. మనోనాశనం చేయాలంటే ఎలాగంటే, పొయ్యిలో పొడులు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క పొల్ల బయటకు లాగేయండి, ముప్పు ఆరిపోతుంది. అనేక తలంపులు మనసు కింద నీకు కనిపిస్తాను, అంతే కదా. ఒక్కో తలంపు తీసే ఇంక మనస్సు ఉండదు. చచ్చిపోవడం ఒక తలంపు, పుట్టడం ఒక తలంపు, ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు, సంతోషం ఒక తలంపు, లేకపోతే రోగం ఒక తలంపు, అన్ని తలంపులే. ఈ దుఃఖం ఒక తలంపు, సంతోషం ఒక తలంపు, అన్ని తలంపులే. ఆ తలంపులు తీసే మనస్సు అంటే ఇంకేమి లేదు. ఒకసారి చెన్మయానంద ఒక మీటింగ్లో చెప్పాడు. వాళ్ళ గురువు గారు తప్పవణ మహారాజు అని ఉత్తర కాశీలో ఉండేవారు ఆయన. ఇలా నేను ప్రచారం చేద్దాం అనుకుంటున్నాను, దేశం అంతా తిరిగి ప్రచారం చేద్దాం ఉద్దేశం ఉంది, భగవద్గీత ఉపనిషత్తులు అని చెన్మయానంద చెప్పారు. ఆంగ్ల భాష నీకు బాగా వచ్చు చెన్మయానందకి, ఆంగ్ల భాషలో చెప్తాను అని. మీ దగ్గర నేను ఏదైతే నేర్చుకున్నానో, మీరు 4 సంవత్సరాలు నాకు కష్టపడి చెప్పారు పాఠాలు, మీరు చెప్పిన పాఠాలన్నీ ప్రజలకు నాకు చెప్పాలనుంది. అయితే మీ గురువు అనుగ్రహం ఉండాలి. మీ యొక్క ఆజ్ఞ ఉంటే నేను ఎన్ని చెప్తాను, నేను సక్సెస్ అవుతాను. సరే ఆయన అన్నారటండి, చెప్పమని అనలేదు కానీ నీకు ఆ సంస్కారం ఉంది కాబట్టి, చెప్పాలనే బుద్ధి ఉంది కాబట్టి నీకు చెప్పాలంటే చెప్పు అన్నారటండి. నీకు ఆ బుద్ధి ఉంది కాబట్టి నీకు ఎలా అయినా చెప్పాలంటే ఆ సంస్కారం ఉంది. ఏదో 10 మందికి చెప్పాలనే బుద్ధి నీకు ఉంది. నేను మటుకు నేను చెప్పమని అంటాం లేదు, నీకు ఆ సంస్కారం ఉంది కాబట్టి సరే వెళ్ళి చెప్పు అని చెబుతూ ఒక మాట అన్నాడట ఆయన. వేదాంతం నేర్చుకోవడం చాలా తేలిక, ఇతరులకు చెప్పడం అంతకంటే తేలిక. ఎవరిసారి తపోవన్ మహారాజు నాకు చెన్నయ్యన దగ్గర వేదాంతం నేర్చుకోవడం చాలా తేలిక, ఇతరులకు చెప్పడం అంతకు నేర్చుకోవడం కంటే తేలిక ఇతరులకు చెప్పటం. కానీ దాన్ని జీవించడం చాలా కష్టం, దాన్ని జీవించడం చాలా కష్టం. వేదాంతం ఎంత నేర్చుకున్నా, వేదాంతం ఎంత నేర్చుకున్నా వాడికి ఏదైనా జబ్బు చేస్తే ఈ మరణంలోంచి వాడు పారిపోవాలని చూస్తూ ఉంటాడు. డాక్టర్లు చెబుతారనుకోండి, ఆ వేదాంతికి కూడా డాక్టర్లు చెబుతారనుకోండి నువ్వు 4 రోజులు చచ్చిపోతావని, అవి బాబు ఈ చావులోంచి ఎలా తప్పించుకోవాలి, ఈ చావులోంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు ఆ గొప్ప వేదాంతి కూడా. ఎంచేది వాడు లోపల అనుభవం లేదు. ఏ చెన్మయ, ఇట్ ఈజ్ ఈజీ, ఇట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ టు లెర్న్ వేదాంత. వేదాంతం నేర్చుకోవటం తేలిక, ఇతరులకి చెప్పటం అంతకంటే తేలిక, ఇతరులకి చెప్పటం అంతకంటే తేలిక. కానీ దాన్ని జీవించడం చాలా కష్టం. మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని డే టు డే లైఫ్లో జీవించడం చాలా కష్టం. దానికి ఉదాహరణ ఏంటంటే, వాడు ఎంత వేదాంతం చదివినా వాడికి డబ్బు చేస్తే ఎలా తప్పించేసుకుందాం, ఒకవేళ చావు వచ్చేస్తామో ఈ చావులోంచి ఎలా తప్పించేసుకుందాం అనుకుంటూ ఉంటాడు. ఎన్నో ఉపనిషత్తులు చదివినవాడు ఇది ఒకటే గుర్తుపెట్టుకుని ఉపమానా ఇల్లు అన్నాడు అట్టాడు. ఇట్ ఈజ్ ఈజీ టు లెరన్ వేదాంత, ఇతరులకి చెప్పడం అంతకంటే తేలికట్టండి. ఇంకా కష్టం ఏంటి, జీవించడం కష్టం. దానికి ఉదాహరణ ఏది చెప్పాయండి, వేదాంతకు కూడా చావు వస్తాంటే ఎలా తప్పించుకుందామని చావు చూస్తూ ఉంటాడు. చావు వస్తే రాని అది దేహ ప్రారంభం, ఆ దేహం ఎంతకాలం ఉండాలో భూమి మీద ఎంతకాలం ఉంటే తెలియదు, దేహం పోతుంది. చావు ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తుంది. అది మనం దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం పారిపోవడం అది వేదాంత లక్షణం కాదు. ఇది గుర్తుపెట్టుకుని వేదాంతం చెప్పన్నాడు అట్టు. మీరు ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, మనం భగవంతుని చింతించమనుకోండి వెంటనే మన మనసు విషయాన్ని చింతించేస్తుంది. ఇది బాగా అర్థం చేసుకుని ఈ మాట మీరు రాసుకోండి. భగవంతుని చింతించడం మానేస్తాం అనుకోండి ఉదాహరణకి, వెంటనే మన మనసు ఏం చేస్తుంది, ఊరికే ఉండలేదు విషయాలు చింతించడం ప్రారంభిస్తుంది. విషయాలు చింతించుకుంటే లోపల అహంకారం పెరిగిపోతాం. దానికి అదే మేత, ఆత్మచింతన చేసేవాడికి అజ్ఞానం తగ్గుతూ ఉంటుంది, విషయ చింతన చేసేవాడికి అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఆత్మచింతన చేసిన వాడికి వివేకం పెరుగుతూ ఉంటుంది, ఆ విషయ చింతన చేసిన వాడికి అవివేకం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, ఈశ్వరుని చింతించొద్దు, ప్రశాంతంగా కూర్చొని మీ మనసు విషయాల మీదకి వెళ్ళిపోదు. అలా విషయాల మీదకి మనసు వెళ్లకుండా కాపుదల కోసం నిరంతరం ఈశ్వర స్మరణ. అరుణాచలం అనొచ్చు, అరుణాచలం 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 అనొచ్చు, స్మరించు వరుడ నిరంతరం. ఎవడైతే స్మరిస్తున్నాడో, ఎప్పుడైతే నిరంతరం అరుణాచలాన్ని స్మరిస్తున్నాడో వాడు అహంభావన ఇంకా విషయాన్ని స్మరించడానికి టైం లేదు. న్యాచురల్గానే అహంభావనకు చావు వస్తుంది. దాన్ని ప్రత్యేకంగా బలవంతం చంపక్కర్లేదు. ఈ అహంకారం న్యాచురల్గానే చనిపోతుంది, నార్మల్గానే చనిపోతుంది. నిరంతరం నువ్వు అరుణాచలాన్ని స్మరిస్తా ఉంటాయి. అరుణాచలం అంటే అరుణాచలం కాదు, మీ ఫేవరెట్ కాదు ఎవరైనా. అరుణాచలం మనసు స్మరించు వరల, అహము నిర్మూలించు అరుణాచల అంటే మనం నిప్పు మీద చెయ్యేస్తే కాల్చి మనం అడగక్కర్లేదు. నిప్పు మీద మనం చెయ్యేస్తావు, నిప్ప నేను నీ మీద చెయ్యేస్తున్నా, నన్ను కాల్చి మనం అడగలే, అడగకుండానే కాల్చేస్తుంది. అదేవిధంగా అరుణాచలం 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 నిరంతరం ఎవరైతే స్మరిస్తున్నారో వాళ్ళు అహంభావం నుంచి వీలుపడతారో ఆత్మానుభవం పొందుతారు. ఆత్మానుభవం నాకు కావాలని అరుణాచలేశ్వరం అడగక్కర్లేదు. నిప్పు మీద మనం చెయ్యేసేటప్పుడు ఓ నిప్ప నీ మీద నేను చెయ్యేస్తున్నాను కాల్చమని అడగక్కర్లేదు, కాల్చేస్తున్నారు గొడవది. అలాగే ఈశ్వరం నిరంతరం స్మరించగా 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 న్యాచురల్గా మీ అహంభావన పోతుంది, విషయ చింతన పోతుంది. విషయ చింతన ఎప్పుడైతే పోయింది అహంకారంలో ఉన్న కారణం నశిస్తుంది, మీకు ఇప్పుడు ఆత్మానుభవం ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మశాంతి కలుగుతుంది. అది టెంపరీ కాదు, పెర్మనెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీ జీవితం మొట్టమొదటి చెప్పాను, మీ జీవితంలో ఏదో టైంలో ఎంతవరకు మీరు పుట్టిన తర్వాత ఏ కొన్ని సంతోషాలు అనుభవించి ఉంటారు, అసలు లేకుండా ఉన్నారు మీరు? అసలు లేకుండా బొత్తిగా ఏమి సంతోషాలు లేకుండా లేరు కదా మీరు. ఎంతమంది సంతోషం అది ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు, ఉందా? అది లేదు. మీరు పూర్వం ఎప్పుడైనా శాంతి అనుభవించారనుకోండి, ఆ శాంతి ఇప్పుడుందా? అది లేదు. అంటే ఈ వేడుండి రేపు పోయేదాన్ని కదా మనం పట్టుకోవాల్సింది, పెర్మనెంట్ అయిందని పట్టుకోవాలి. దానికి వైరాగ్యం కావాలి. పని బాగా అలవాటైన వాళ్ళకి పని బరువు అనిపించదు. అలాగే ధ్యానం నీకు బాగా అలవాటైపోయింది అనుకో, నేను ధ్యానం చేస్తున్నాను తలంపు కూడా పోతుంది. ధ్యానం నీకు బాగా అలవాటైపోయింది అనుకో, నేను ధ్యానం చేస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను తలంపు కూడా, ఆ తలంపు కూడా పోతుంది. ధ్యానం నీ స్వరూపం అయిపోతుంది. అంచేత నీకు ప్రయత్నం చేస్తండి, సాధన ప్రయత్నం లేని స్థితికి నువ్వు ఎదిగి వెళ్ళిపోతుంది సమాధి. అది ఇక్కడ భగవాన్ చెప్తున్నారు చూడండి, నువ్వు ప్రయత్నం చేస్తుంటే అది దాని సాధన అంటారు. ప్రయత్నం లేని స్థితిని నువ్వు పొందావు కదా సమాధి. సాధ్యమైనంత వరకు నువ్వు చలనం లేకుండా చూసుకోవాలి. ఆత్మనిష్ట రమణ మహర్షిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆత్మనిష్ట. ఆ నిష్టలోంచి ఆయన ఎప్పుడూ జారిపోయేవాడు కాదు. ఆత్మనిష్ట, అందులోంచి చలనం కలగకుండా చూసుకో, అందులోంచి నువ్వు ఏమాత్రం జారిపోకుండా చూసుకో. నీకు ఏదైనా దుష్ట ఆలోచనలు వస్తున్నాయనుకో, నీ ఆధ్యాత్మిక పురోగతికి ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకంగా ఉండే తలంపులు వస్తున్నాయనుకో, వాటిని నెమ్మదిగా తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. అది కూడా ధ్యానం. ఋషికేశ్లో శివానంద ఆశ్రమంలో గోడ మీద మాట రాశారు, నువ్వు నీ డబ్బంతా ఇతరులు ఖర్చు పెట్టక్కర్లేదు, రూపాయికి 5 పైసలైనా ఖర్చు పెట్టుకోవాలి, నీ మనసు కొంత పవిత్రం అవుతున్నాను. రూపాయికి 95 పైసలు నువ్వు అనుగ్రహించు, ఒక 5 పైసలే కదా ఇతరులకు నువ్వు సహాయం చేసేది. దానివల్ల కూడా అది కూడా సాధనే. దానివల్ల కూడా నువ్వు ఎంతో కొంత పవిత్రుడు అవుతావు. 5 పైసలు చాలు. నువ్వు నెలకు 100 రూపాయలు ఆదాయం వస్తావు అనుకో, 100 రూపాయల్లో రూపాయికి 5 పైసలు చొప్పున తీసి నువ్వు సమాజానికి ఏదైనా ఉపయోగపడి ఖర్చు చేయి. దాని అది కూడా నీ సాధనలో భాగం. దానివల్ల కూడా నువ్వు పవిత్రుడు అవుతావు. అది కూడా నీ ఏకాగ్రతకి, నీ పవిత్రతకి, నీ ప్రవీణతకి, నీ మోక్షానుభవానికి ఆ చిన్న విషయం కూడా, ఆ చిన్న చారిటీ కూడా నీకు సహకారం చేస్తుంది. అరుణాచల శివ నువ్వు నేననే వేరే బుద్ధి మనకు ఉన్నమాట నిజమే, కానీ ఇది నిజం ఉంది, కానీ ఇది నిజమని నువ్వు అనుకోద్ది. ఇది ఫైనల్ కాదు. నీవు నేను అనగా అంటే అవ్వేకం మనకు ఉండాలి లోపల బెయిల్, ఆ తెలివి ఉండాలి, అలా విడదీసుకునే విచక్షణ తెలివి ఉండాలి, ఆ డిస్క్రిమినేషన్ ఉండాలి, ఆ సటిల్ ఇంటలెక్ట్ ఉండాలి. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. అంటే మనకి విచారణ చేయటం వల్ల సూక్ష్మ బుద్ధి కలుగుతుంది, మన బుద్ధి బాగా సూక్ష్మం అవుతుంది. ఇతరులు ఎందుకు మాట్లాడుతున్నారో కూడా మనకి, మన క్షేమం కోరి మాట్లాడుతున్నారా, ఉడికి లౌక్యం కోసం మాట్లాడుతున్నారా, అది కూడా మనకు స్ఫురిస్తూ ఉంటుంది. మన బుద్ధి సూక్ష్మ బుద్ధి ఉంటుంది. అరుణాచల శివ. గిరిరూపమైన టీ కరుణా సముద్రమ కృప చేసి నన్ను ఏలము అరుణాచల. రేయింబవలు లేని బట్ట బయట ఇంట రమింపగా రాగేల అరుణాచల. అరుణాచల శివ. ఓం శంభో శివ 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 నారాయణ. ఇక్కడికి ఉదాహరణకు అనుకున్నా నారాయణుని కోపం వచ్చి మన హృదయంలోని వస్తువుని చంపేద్దామని చూస్తాడనుకోండి, వాడి వల్ల కాదు సుమా, అది ఫైనల్. ఈ హృదయంలో బ్రహ్మను తీసేద్దాం అనుకుంటాడనుకోండి నారాయణుడు, వాడి వల్ల కూడా ఇది కాదు, అటువంటి వయ ఈ వస్తువు. ఓం శంభో శివ 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 నారాయణ ఛాంట్ చేయండి, ఛాంటింగ్ ఓం శంభో. శంభుడు అంటే సుఖాన్ని ఇచ్చేవాడు, శంకరుడు సుఖాన్ని ఇచ్చేవాడు, శాంతిని ఇచ్చేవాడు, శుభం కలగజేసేవాడు. ఓం శంభో. కొంతమంది శంభుడని పేరు కూడా పెట్టుకుంటారు శంకరుడు లాగా, శంకరుడన్నా శంభుడన్నా ఒకటే. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. వాసుదేవాయ. ఇదంతా వాసుదేవ స్వరూపమే అని మీరు గ్రహించడానికి ఎన్ని జన్మల పుణ్యం ఉండాలో కదా అన్నాడు భగవంతుడి గీతలో. ఈ వాసుదేవుడే, ఇదంతా వాసుదేవ స్వరూపమే అని మీ బుద్ధి గ్రహించడానికి మీకు ఎన్ని జన్మల పుణ్యం ఉండాలో కదా అన్నాడు స్వామివారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.